అస్తవ్యస్తంగా ఉన్న గదిలో నిలవబడలేని వ్యక్తిని గూర్చి మీకు తెలుసా? ఈ విధంగా ఉండే ఒక వ్యక్తిని కళాశాల వసతి గదిలో సహచరునిగా నేను కలిగి ఉండేవాడిని. తరచూ నేను నా బలం మీద వస్తువులను గజిబిజిగా పడవేసి తరగతి గదికి వెళ్ళేవాడిని. కానీ అతడు దానిని శుభ్రపరుస్తూ ఉండేవాడు. మరుసటి దినము కూడా అదే విధముగా వస్తువులను వదిలేసి వెళ్ళేవాడిని. మరియు అతడు మరలా శుభ్రపరుస్తూ ఉండేవాడు. ఒక దినమున నేను మా వసతి గది నుండి వెలుపలికి వెళ్ళేటప్పుడు అతడు నన్ను ఆపేసి ఈ విధముగా అడిగాడు, నీకు ఏమైంది? ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడం నీకు తెలియదా? అవును, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడం నాకు తెలుసు, కానీ ఇంకా చేయవలసిన కార్యములు నాకు చాలా ఉన్నాయి, అవి చేసే సమయం నాకు లేదు అని నేను ఒప్పుకున్నాను. అతడు ఇచ్చిన సమాధానం నాకు ఇప్పటికీ జ్ఞాపకముంది. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడానికి నీవు కొన్ని నిమిషాలు వెచ్చిస్తే ఇంకా ఎన్ని పనులు చేయవచ్చునో అని నీవు ఆశ్చర్యపడిపోతావు. మంచిది. చాలా విధాలుగా నా స్నేహితుడి ఆలోచన క్రైస్తవ వేదాంత శాస్త్రమునకు అనువర్తింపబడుతుంది. క్రీస్తు కొరకు సమయం తీసుకుని మన వేదాంత శాస్త్రమును నిలకడగా ఉంచుటకు చాలా చేయవలసి ఉన్నదని చాలామంది క్రైస్తవులు ఆలోచిస్తున్నారు. నశించబడిన వారిని గెలవడము, సంఘములు స్థాపించడము, లేఖనములను బోధించడము, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నవి. కానీ వాస్తవం ఏమిటంటే, మన వేదాంత శాస్త్రమును క్రమముగా ఏర్పాటు చేయడానికి సమయం కేటాయించగలిగితే క్రీస్తు సేవ మరియు ఆయన రాజ్యము కొరకు మరింత చేయవచ్చును. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును నిర్మించుట అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్యక్రమములో మనము క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము లేదా క్రమబద్ధములు అను వాటిని అన్వేషించుదాము. క్రైస్తవ సంఘం యొక్క వేదాంత శాస్త్రమును క్రమపరచుటలో పరిశుద్ధాత్మ సంఘమును నడిపించిన ప్రధానమైన మార్గములలో క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము ఒకటిగా ఉన్నది. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము అనగానేమి అని ఈ పాఠమునకు పేరు పెట్టాము. ఈ పరిచయ పాఠములో క్రమబద్ధమైన వేదాంత శాస్త్ర అధ్యయనానికి సంబంధించిన అనేక ప్రాముఖ్యమైన విషయాలను మనము అన్వేషించుదాము. మన పాఠం మూడు ప్రధాన అంశములను గురించి మాట్లాడుతుంది. మొదటిగా క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును క్రమబద్ధమైన వేదాంత శాస్త్రముతో పోల్చుదాము. వాటి యొక్క సారూప్యతలు మరియు వ్యత్యాసములు ఎలా ఉన్నాయి? రెండవదిగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమునకు నడిపించిన చారిత్రక అభివృద్ధులను చూద్దాము. అది ఎక్కడ నుండి వచ్చింది? మూడవదిగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము యొక్క విలువలను మరియు ప్రమాదాలను చూద్దాము. ఈ క్రమశిక్షణ యొక్క ప్రయోజనములు మరియు నిష్ప్రయోజనములు ఏమిటి? క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రము మధ్య సంబంధమును గూర్చి అన్వేషించుటతో ప్రారంభించుదము. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రము మధ్య సంబంధముతో ఆరంభించుట ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకనగా క్రీస్తు అనుచరులముగా మనము లేఖనము యొక్క నిస్సందేహమైన అధికారమునకు కట్టుబడి ఉన్నాము. వేదాంత శాస్త్రము యొక్క ఏ ఇతర వ్యవస్థకు కాదు, అవి మంచివైనప్పటికీ కూడా. బైబిల్ మినహా అన్ని వేదాంత శాస్త్ర క్రమములు మానవుల అపరిపక్వ పాప స్వభావమును ప్రతిబింబిస్తాయి. కాబట్టి క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును బైబిల్కు ఎలా పోల్చవచ్చునో చూచుటకు మనము ఆసక్తిని చూపించాలి. అది ఏ విధముగా లేఖనమును పోలి ఉన్నది? అది ఏ విధముగా లేఖనములకు వేరుగా ఉన్నది? క్రమబద్ధములు మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమునకు మధ్య సంబంధమును చూచుటకు మనం రెండు విషయములను అన్వేషించాలి. మొదటిగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం యొక్క హద్దులు మరియు రెండవదిగా క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రం యొక్క హద్దులు. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం యొక్క హద్దులను మొదట చూద్దాము. చారిత్రాత్మకంగా మాట్లాడితే క్రైస్తవులు వేదాంత శాస్త్రమును నిర్మించుట యొక్క అతి ప్రాముఖ్యమైన విధానములలో క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము ఒకటిగా ఉన్నది. వాస్తవానికి క్రమబద్ధముల చేత ప్రభావితము చేయబడని క్రీస్తు అనుచరుని ఈ లోకములో కనుగొనడము కష్టము. ఒకే సారమును పంచుకొను ముగ్గురు పురుషమూర్తులుగా ఉన్నాడని, దేవుడి త్రిత్వము అని మనము మాట్లాడునప్పుడు మనము క్రమబద్ధమైన వేద పండితుల యొక్క పని మీద ఆధారపడుతున్నాము. పరిపూర్ణ మానవత్వము మరియు దైవత్వం కలిగిన క్రీస్తు అను అద్వితీయును గురించి మనము మాట్లాడుచున్నప్పుడు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో వర్ణించబడిన సిద్ధాంతములతో మనము పనిచేస్తున్నాము. పునరుత్పత్తి, విశ్వాసము, మారు మనస్సు, పవిత్రీకరణ మరియు మహిమపరచబడుట అను పదములను మనము ఉపయోగించినప్పుడు క్రమబద్ధమైన వేద పండితుల ద్వారా మన కొరకు నిర్వచించబడిన పదములను మనము ఉపయోగించుచున్నాము. అయినను క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము ప్రభావశీలముగా ఉండినప్పటికీ చాలామంది క్రైస్తవులు నేడు దానిని గూర్చి అస్పష్టమైన ఆలోచనలను కలిగి ఉన్నారు. మీరు ఊహించినట్లుగా వేదాంత పండితులు వివిధ రకాలుగా వేదాంత శాస్త్రములో ఈ పద్ధతిని నిర్వచించారు. 20వ శతాబ్దము మధ్యలో లూయిస్ బెర్కాఫ్ రాసిన ప్రసిద్ధి చెందిన క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము నుండి వెలువడిన నిర్వచనమును పరిశీలించుట ద్వారా సాంప్రదాయ ప్రొటెస్టెంట్ క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం యొక్క ముఖ్య విషయాలను మనము గమనించవచ్చు. ఈ పుస్తకములోని 4వ అధ్యాయములో బెర్కాఫ్ తన విద్యాశాఖను ఈ విధముగా నిర్వచించాడు. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము క్రైస్తవ మత సిద్ధాంత సత్యములన్నిటి యొక్క క్రమబద్ధమైన ప్రదర్శనను ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ సూటి అయిన నిర్వచనము క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము యొక్క 3 అంశములను నొక్కి చెబుతుంది. మొదటిగా, సత్యముతోనే సంబంధము కలిగి ఉంటుంది. 2వదిగా, వివిధ సత్యముల మధ్య తార్కిక సంబంధముల ప్రకారము క్రమబద్ధమైన విధముగా సత్యమును చూపించడానికి ప్రయత్నిస్తుంది. 3వదిగా, క్రైస్తవ మతము నేపథ్యములోనే క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము నిర్మించబడింది. బెర్కాఫ్ నిర్వచనములోని ఈ విషయములు మన చర్చను 3 దిశల్లో నడిపిస్తాయి. మొదటిగా, క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము లేఖనములో ఇవ్వబడిన సత్యములను అనుసరిస్తూ బైబిలానుసారముగా ఉండుటకు తారసపడు విధానమును మనము చూద్దాము. 2వదిగా, ప్రతి విధమైన బైబిల్ సత్యము ఇతర సత్యములతో సంబంధించిన విధానమును అర్థము చేసుకునగల ఒక క్రమమును ఏర్పాటు చేయడము ద్వారా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము తార్కికముగా పొందికైనదని మనము చూద్దాము. 3వదిగా, క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము సాంప్రదాయ వేదాంతపరమైన ధోరణులను మరియు ప్రాధాన్యతలను అనుసరిస్తున్న విధానములను పరిశీలించుదము. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము ఖచ్చితముగా బైబిల్ ప్రకారముగా ఉండాలను వాస్తవమును మొదటగా చూద్దాము. క్రమబద్ధములు సిద్ధాంత సత్యములతో సంబంధములు కలిగియున్నవని బెర్కాఫ్ చెప్పినప్పుడు ఆయన క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము బైబిల్ మీద ఆధారపడుతుందని మాట్లాడుతున్నాడు. లేఖనములు మాత్రమే అను సిద్ధాంతమునకు లోబడి ఉన్న ప్రొటెస్టెంట్ వేదాంత పండితులకు సిద్ధాంత సత్యములపై దృష్టి పెడుతున్నామని చెప్పడమంటే మా వేదాంతమంతయు బైబిల్ మీద ఆధారపడి ఉన్నదని చెప్పడమే. మరియు వాస్తవానికి క్రమబద్ధమైన సిద్ధాంతములను ఎక్కువగా బైబిల్ నుండియే మేము ప్రత్యక్షంగా తీసుకుంటున్నాము. బెర్కాఫ్ ఈ విషయమును స్పష్టముగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో ఈ వ్యాఖ్యతో తెలిపాడు. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములోని ప్రతి భాగము యొక్క మూలము లేఖనములో నుండియే తీసుకొనబడినదని క్రమబద్ధీకుడు తప్పక చూపించాలి. దురదృష్టవశాత్తు క్రైస్తవులు ఎల్లప్పుడూ క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును గూర్చి ఈ విధముగా ఆలోచించలేదు. బైబిల్ బోధలలో క్రమబద్ధీకరణలను స్థిరపరిచే క్రమములో కనీసము 3 ప్రధానమైన దిశలలో వేద పండితులు ఆలోచిస్తున్నారు. కొంతమంది వేద పండితులు క్రమబద్ధతను కేవలము సంఘ సంప్రదాయములలో లేదా సిద్ధాంతములలో ఆధారపడినట్లుగా చూస్తున్నారు. ఇవి కేవలము చరిత్ర అంతటిలో సంఘ బోధనల యొక్క విశ్లేషణగా వారు చూస్తున్నారు. మరికొంతమంది వేదాంత పండితులు క్రమబద్ధతలను మతపరమైన అనుభవములలో పాతుకుపోయినట్లు చూస్తున్నారు. ఈ వేదాంత పండితులు మానవుల యొక్క అంతర్బుద్ధులకు మరియు మతపరమైన ఆలోచనలకు క్రమబద్ధమైన క్రమమును తీసుకురావాలని చూస్తున్నారు. ఇంకొంతమంది వేదాంత పండితులు క్రైస్తవ్యమునకు దూరముగా ఉన్నటువంటి తత్వశాస్త్రాలు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము అభివృద్ధి చెందుటకు మూలముగా ఉన్నాయని చూస్తున్నారు. వాస్తవానికి ఈ వేదాంత పండితులు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును మతతత్వశాస్త్రములోనికి మలుస్తున్నారు. ఇప్పుడు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో పాల్గొనిన ప్రతి ఒక్కరూ సంఘ సంప్రదాయము, మత అనుభవము మరియు తాత్విక పరిగణనలలో కొంతవరకు నిమగ్నమై ఉన్నారు. అయితే మన పాఠములలో క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును లేఖనముల మీద ఆధారపడిన ఒక క్రమశిక్షణగా నిర్వచించుదాము. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము అనున్నది సంఘ సంప్రదాయము, మత అనుభవము లేదా తత్వములో పాతుకుపోయినట్లుగా మనము చూచుటలేదు. క్రీస్తు వలనే మంచి వేదాంత శాస్త్రమంతయు క్రమబద్ధమైన దానితో సహా బైబిలానుసారమైనదని మనము అర్థము చేసుకోవాలి. ఇప్పటి వరకు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము బైబిలానుసారముగా ఉండుటకు తృష్ణతో ఉన్నదని మనము చూచాము. ఇప్పుడు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము లేఖన బోధలను క్రమముగా అమర్చుతూ తార్కికముగా సామరస్యం కలిగి ఉండుటకు ప్రయత్నిస్తున్న విధానమును చూద్దాము. బెర్కాఫ్ నిర్వచనము చూపుచున్నట్లుగా ఈ క్రమశిక్షణ సిద్ధాంత సత్యములన్నిటి యొక్క క్రమబద్ధమైన ప్రదర్శనను చేయడానికి చూస్తుంది. లేదా మరొక చోట ఆయన వివరించినట్లుగా, క్రమబద్ధికుడు సిద్ధాంత సత్యములను క్రమబద్ధతల సంపూర్ణతలో కలిపేందుకు చూస్తున్నాడు. ఈ వీక్షణలో క్రమబద్ధమైన వేదాంత శాస్త్ర పండితుని యొక్క పని ఏమనగా, క్రైస్తవ విశ్వాసములను సంగ్రహముగా చూపించాలి. తద్వారా అవి ఒక సమగ్ర క్రమబద్ధమైన తార్కిక వ్యవస్థగా ఏర్పాటు చేయబడతాయి. లేఖన బోధనలు ఏకీకృత తార్కిక వ్యవస్థగా ఎలా ప్రత్యక్షపరచబడతాయో క్రమబద్ధీకులు స్పష్టము చేయగలరు. ప్రతి యుగములో చాలామంది క్రైస్తవులు సాపేక్షకంగా విడదీయబడిన తమ నమ్మకములను విడిచిపెట్టుటలో తృప్తి చెందారు. దేవునిని గూర్చిన కొన్ని విషయాలను మనము నమ్ముతాము. విశ్వాసము మరియు రక్షణను గూర్చిన ఇతర విషయములను మనము నమ్ముతాము. నైతిక మరియు నీతిని గూర్చి ఇతర నమ్మకాలు మనకు ఉన్నాయి. ఎక్కువ మంది క్రైస్తవులు అనేక విషయాలను నమ్ముతున్నప్పటికీ మన నమ్మకములు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండునట్లు మనము అవకాశమిస్తాము. విరుద్ధంగా క్రైస్తవ నమ్మకముల యొక్క అనుబంధమును చూపడానికి క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నది. క్రమబద్ధీకులు ఒకదానితోనొకటి కలిగిన తార్కిక సంబంధమును వివరించే మరియు బోధించే లేఖనముల యొక్క మొక్కలను మరియు తునకలను తీసుకుని సాధ్యమైనంత స్థిరముగా మరియు సమగ్రముగా తీసుకురావాలని కోరుతున్నారు. వాస్తవానికి ఖచ్చితముగా ఇందు మూలముగానే ఈ విద్యా విషయమును క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము అని పిలుస్తారు. బైబిల్ ద్వారా బోధించబడిన వేదాంత శాస్త్రం యొక్క క్రమబద్ధతను ప్రత్యక్షపరచడమే దీని యొక్క లక్ష్యము. మూడవ స్థానములో క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము కేవలము బైబిలానుసారముగా మరియు తార్కిక సామరస్యంగా ఉండుటకు మాత్రమే ప్రయత్నించడం కాదుగాని సాంప్రదాయ క్రైస్తవ విషయాలతో కొనసాగింపును కలిగి ఉండుటకు కూడా ప్రయత్నిస్తుంది మరియు సంగమునకు ప్రాముఖ్యమైనవిగా చరిత్ర చూపించిన సిద్ధాంతములపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము క్రైస్తవ మతమునకు సంబంధించిన సిద్ధాంత సత్యములను గూర్చి చర్చిస్తుందని చెప్తూ బెర్కాఫ్ నిర్వచనము ఈ విషయమును ప్రస్తావిస్తుంది. ఈ విధముగా తన నిర్వచనము యొక్క ఈ అంశముపై ఆయన విశదీకరించాడు. భూతకాలమును గూర్చిన సైద్ధాంతిక పురోగమనము అనునది అతిపెద్ద తప్పిదము అనే పూర్వ ఆలోచనలో క్రమబద్ధీకుడు కొనసాగకపోవచ్చును. కాబట్టి ఆయన తన కార్యమును డీనోవాగా లేదా సరికొత్తగా ఆరంభించవలెను. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో క్రైస్తవ మతము సాంప్రదాయ వేదాంతపరమైన ధోరణులు మరియు ప్రాధాన్యతలకు సంబంధించిన సిద్ధాంతములను చూచుటకు మనము ప్రయత్నిస్తాము. కాబట్టి క్రమబద్ధతలు కేవలము బైబిలుతోనే చర్చించటము కాదుగాని సంఘ చరిత్ర అంతటిలో వేదాంత పండితుల ద్వారా వ్యక్తీకరించబడిన బైబిలు బోధలలోని ప్రధాన విషయాలతో కూడా వ్యవహరిస్తుంది. ప్రతి నమ్మకమైన ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత శాస్త్రము ఒకే ప్రాథమిక నిర్మాణమును ఎందుకు అనుసరించుచున్నదో సాంప్రదాయికముపై దృష్టి ఉంచిన ఈ ఆందోళన వివరిస్తుంది. శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన వేదాంతపరమైన సమీక్ష యొక్క ముఖ్య ఆందోళనలను అనుసరించి క్రమబద్ధీకులు సాధారణముగా లేఖన సిద్ధాంతములను ఈ విధముగా నిర్వహిస్తారు. వారు బిబ్లియాలజీ అనగా లేఖన సిద్ధాంతము లేదా దేవుని గురించిన వేదాంత శాస్త్రము అనగా దేవుని సిద్ధాంతముతో ఆరంభిస్తారు. తరువాత మానవ శాస్త్రము అనగా మానవ సిద్ధాంతము వైపు దృష్టిని మళ్లించి మరియు రక్షణ కొరకైన మానవుల అవసరతపై ప్రత్యేక దృష్టిని ఉంచుతారు. రక్షణ సిద్ధాంతము తరువాత రక్షణ శాస్త్రము, అడుతరువాత సంఘశాస్త్రము అనగా సంఘ సిద్ధాంతము, మరియు చివరిగా రాకడ శాస్త్రము అనగా అంత్య విషయముల సిద్ధాంతము. ఈ ప్రాథమిక క్రమము క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం యొక్క లక్షణము. ఎలయనగా క్రమబద్ధీకులు ఈ ప్రాధాన్యతలను సంప్రదాయ క్రైస్తవ వేదాంత శాస్త్రం యొక్క ఆకృతుల నుండి పొందుతారు. కావున క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో కనీసము మూడు ప్రాథమిక లక్షణములను మనము చూడవచ్చు. ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత పండితులు బైబిలానుసారమైన తార్కిక సామరస్యమైన మరియు ప్రాధాన్యతలలోను ప్రాముఖ్యతలలోను సాంప్రదాయికమైన వేదాంత శాస్త్రమును సృష్టించడానికి చూస్తున్నారు. ఇప్పటి వరకు మనము క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం యొక్క ఆకృతులను చిత్రీకరించాము. కాబట్టి ఇప్పుడు తదుపరి విషయం వైపు దృష్టి పెడదాము. క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రం యొక్క నమూనాలు. వాస్తవానికి మంచి క్రమబద్ధీకులు పాత నిబంధనతో సహా బైబిల్ అంతటికీ ప్రాముఖ్యతనిస్తారు. అయితే ఈ పాఠములో క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రం యొక్క పోలికకు మాత్రమే చర్చను పరిమితము చేద్దాము. అనేక విధాలుగా బెర్కాఫ్ చెప్పినట్లుగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును చుట్టు క్రొత్త నిబంధనలో నాటబడినదని ఆలోచించడం సరైనదే. మొదటి స్థానములో ఈ సారూప్యత సహాయకరముగా ఉంటుంది, ఎందుకంటే అది క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము లేఖనము నుండి దాని జీవమును పొందుకుంటుంది అని మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రమబద్ధీకులు సాధ్యమైనంత వరకు తమ వాదనలను క్రొత్త నిబంధన ఉద్ఘాటనలకు అనుగుణంగా ప్రయత్నిస్తారు. ఈ కోణములో మంచి క్రమబద్ధ వేదాంత శాస్త్రము చాలా వరకు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రం వలె ఉంటుంది. అయితే రెండవ స్థానములో చెట్టు మాదిరిగానే క్రమబద్ధతలు లేఖనమును నేలకు దూరముగా మరియు వెలుపలుగా విస్తరిస్తాయి. అనగా క్రమబద్ధతలు క్రొత్త నిబంధన నుండి పెరిగినప్పటికీ క్రొత్త నిబంధనకు భిన్నమైనవిగా పెరిగాయి. ఈ భిన్నత్వములను చూచుటకు క్రమబద్ధతలకు మరియు క్రొత్త నిబంధన వేదాంతమునకు మధ్య వ్యత్యాసమును చూపించు నాలుగు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్ర విషయాలను చూద్దాము. మొదటిది, క్రొత్త నిబంధన వేదాంత శాస్త్ర సాపేక్ష వైవిధ్యం. రెండవది, క్రొత్త నిబంధన యొక్క కాపరి లక్షణము. మూడవది, క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును వ్యక్తీకరించడానికి ఉపయోగించబడిన శైలులు. మరియు నాలుగవది, క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రం యొక్క ప్రాథమిక నిర్మాణము. క్రొత్త నిబంధనలో మనకు అగుపడు విభిన్న పదజాలము మరియు వర్గాలతో ఆరంభించుదము. మనము చూచినట్లుగా సంఘచరిత్రలో మరియు కాలములో చర్చించబడిన అంశాల చుట్టూ క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము నిర్మించబడినది. క్రమబద్ధీకులందరూ క్రమముగా అనుసరించే ఈ సుదీర్ఘ చరిత్ర ఒకే రీతి అయిన షరతులను మరియు విభాగాలను సృష్టిస్తుంది. ఖచ్చితముగా చెప్పాలంటే వివిధమైన క్రమబద్ధతలు గల వేదాంత శాస్త్రజ్ఞులు అందరూ కూడా వివిధమైన విధాలలో తమను తాము వ్యక్తపరుచుకుంటుంటారు. ఇట్టి సుదీర్ఘమైన ఏకత్వాన్ని క్రొత్త నిబంధన ప్రతిబింబించదు. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో కంటే కూడా క్రొత్త నిబంధనలో ఈ పదముల మరియు విభాగముల భిన్నత్వాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ఎక్కువగా వక్కానించకుండా మనం జాగ్రత్త వహించాలి. అనేకమైన కేంద్రీకృత మరియు సాధారణ క్రైస్తవ విషయాలలో క్రొత్త నిబంధన రచయితలు ఒక సామాన్యమైన పదజాలమును, భావాలను మరియు భావ నిర్మాణములను ఉపయోగిస్తారు. క్రొత్త నిబంధనలోని వేదాంత శాస్త్రములో ఏకత్వమే లేనంతగా చాలా ద్రవత్వము ఉన్నదని కాదు. ఉదాహరణకు పాత నిబంధనలోని బోధనల ఆధారముగా వారందరూ కూడా దేవుని అనేకానేక విధాలలో వివరించారు. యేసుక్రీస్తు అనియు మరియు మెస్సీయా అనియు భావించి దీనికి అర్థం ఏమైంటుందో అనే దానిపై సామాన్య నమ్మకాలను కూడా కలిగి ఉన్నారు. పాపము మరియు రక్షణ అనే పదాల యొక్క సాధారణ అర్థము విషయములో వారు ఏకీభవించారు. ఇట్టి ఏకత్వాల జాబితా చాలా విస్తారమైనదిగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ ఏకత్వాలతోనే క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రము చాలా వ్యత్యాసమైనదిగా ఉన్నదని స్పష్టమవుతుంది. క్రొత్త నిబంధనలోని వివిధమైన రచయితలు తమ తమ వేదాంత శాస్త్రములను వివిధ రకాలుగా వ్యక్తపరిచారు. వారి వ్యత్యాసములలో ఒక కారణమును ఇంద్రియకమైన ప్రేరణ అనే సిద్ధాంతములో చూడవచ్చు. పొరపాటు మరియు ఒకరితోనొకరు విభేదించడం అనే వాటి నుండి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథ రచయితలను కాపాడి క్రొత్త నిబంధన రచయితలు పూర్తిగా ఏకరీతిగా ఉండునంతగా వారి పదజాలమును మరియు విభాగములను ఆయన చదరపరచలేదు. ప్రతి పరిశుద్ధ గ్రంథ రచయిత కూడా తన సొంత నేపథ్యములో నుండి, సొంత వ్యక్తిత్వము మరియు సొంత అనుభవాలలో నుండే తమ రచనలు చేశారు. ఫలితముగా క్రొత్త నిబంధన రచయితలు క్రైస్తవ విశ్వాసమును పరిపూరకమైనదిగానే వ్యక్తపరిచినప్పటికీ వివిధ మార్గాలలో చేశారు. ఈ కారణం వలననే క్రైస్తవ విశ్వాసమును వివరించుటలో పౌలు పద్ధతి, లూకా పద్ధతి వంటిది కాదు. యోహాను మత్తయి కంటే భిన్నముగా ఉన్నాడు. మార్కు పేతురు కంటే భిన్నముగా ఉన్నాడు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని విషయాలను అమర్చే ప్రామాణిక విధానాలతో పోల్చి చూస్తే క్రొత్త నిబంధన వేదాంతము చాలా వ్యత్యాసముగా ఉంది. వ్యత్యాసమైనదిగా ఉండడంతో పాటు క్రొత్త నిబంధనలోని వేదాంతము క్రమబద్ధ వేదాంత శాస్త్రము కంటే మరీ ఎక్కువగా సేవకులకు సంబంధించినదిగా ఉంటుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రము అనేది హేతుబద్ధమైన స్పష్టత గలదిగా క్రైస్తవ విశ్వాసం యొక్క బోధనలను సమగ్రముగా వ్యక్తపరిచేదిగా నిర్మించబడినది. అది ప్రత్యేకముగా శాశ్వతమైన మరియు సార్వత్రికమైన సత్యములపై దృష్టి నిలుపుతుంది, మరియు ఫలితముగా అది తరచుగా నైరూప్యమైన మరియు సైద్ధాంతిక నాణ్యతను పొందుతూ దేవునిపై మరియు పరిహార సిద్ధాంతములపై, సంస్కారములపై మరియు అనేక ఇతర నైరూప్యమైన విషయాలపై దృష్టి నిలుపుతుంది. దీనికి విరుద్ధంగా క్రొత్త నిబంధనలోని వేదాంత శాస్త్రం మాత్రం ఎక్కువగా సేవకునికి సంబంధించినదిగా ఉంటుంది. క్రొత్త నిబంధన రచయితలు తమ వేదాంతమును కొన్ని ప్రత్యేకమైన అవసరతలను, కొన్ని ప్రత్యేకమైన విధాలను సంబోధించినట్లు వ్యక్తపరిచారు. మరలా ఈ విషయమును మరింతగా వక్కానించకుండా మనం జాగ్రత్త పడాలి. క్రొత్త నిబంధన రచయితలు కూడా కొన్ని శాశ్వతమైన నైరూప్యమైన సత్యాలను గురించి మాట్లాడారు, కానీ చాలా వరకు వారి రచనలు వారి దినములలో వివిధములైన విశ్వాసులు ఎదుర్కొన్న ప్రత్యేక సవాళ్లను గురించి సంబోధించేవిగానే ఉన్నాయి. ఉదాహరణకు పౌలు వ్రాసిన పత్రికలు ఒకదానితోనొకటి ఎందు నిమిత్తము అంతగా వ్యత్యాసముగా ఉన్నాయో ఈ సేవకునికి సంబంధించిన దృక్పథం స్పష్టపరుస్తుంది. ఒక క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును రాయాలని పౌలు అనుకుని ఉంటే ఆయన కేవలము ఒక పత్రిక మాత్రమే రాసి ఉండేవాడు. కానీ తన పత్రికలలోని విషయము మరియు ఉద్ఘాటన నాటకీయముగా భిన్నముగా ఎందుకు ఉన్నదంటే, ప్రతి పత్రిక కూడా వివిధ సంఘములలోని వివిధ అవసరాలను గురించి మాట్లాడుతున్నది. నిస్సందేహంగా క్రొత్త నిబంధనలోని రచయితలందరూ కూడా వేదాంత శాస్త్రమును గూర్చిన లోతైన అధ్యయనము కలిగిన వారే. కానీ క్రొత్త నిబంధనలోని రచనలలో వారి వేదాంత శాస్త్రములను వ్యక్తపరచవలసి వచ్చినప్పుడు ఈ విధమైన ఉన్నతమైన భావాలను వివరించాలని వారు అనుకొనలేదు. దీనికి బదులుగా వేదాంత శాస్త్రమును వాస్తవికమైన జీవిత పరిస్థితులకు అన్వయించడము ద్వారా ప్రజలకు సేవ చేయడమే వారి లక్ష్యమై ఉండినది. కాబట్టి సిద్ధాంతములను హేతుబద్ధముగా వివరించడం కంటే క్రొత్త నిబంధనలోని రచయితలు ప్రజల యొక్క వాస్తవికమైన ప్రయోగాత్మకమైన అవసరతలపైన మరియు ఆ అవసరతలను వేదాంత శాస్త్రము తీర్చగల మార్గములపైన తమ దృష్టిని నిలిపారు, మరియు ఫలితముగా వారి వేదాంతపరమైన రచనలు ప్రామాణికమైన క్రమబద్ధ వేదాంతముతో పోల్చితే చాలా భిన్నముగా ఉన్నాయి. మూడవ స్థానములో క్రొత్త నిబంధన దాని వేదాంత శాస్త్రమును విభిన్నమైన కళా ప్రక్రియలలో వ్యక్తపరిచింది గనుక క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రము క్రమబద్ధ వేదాంత శాస్త్రము కంటే భిన్నముగా ఉన్నది. కొత్త నిబంధనలోని రచయితలు అనేకానేకమైన సాహిత్య రూపములను మరియు శైలులను ప్రయోగించారు. క్రమబద్ధ వేదాంత శాస్త్రము ఒకే సాధారణ కళా ప్రక్రియతో వ్రాయబడింది. దీనినే మనము ఒక సుదీర్ఘమైన వ్యాసము లేదా గ్రంథముగా చెప్పవచ్చు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఈ విధమైన ఒక గద్యభాగముగా కనిపిస్తుంది. దీనికి విరుద్ధముగా క్రొత్త నిబంధనలోని వేదాంతము మాత్రం వివిధమైన కళా ప్రక్రియలలో వ్యక్తపరచబడింది. క్రొత్త నిబంధనలో అనేక విధములైన సాహిత్య రకాలు కనిపిస్తాయి. విశాలంగా మాట్లాడితే దానిలో రెండు సాధారణమైన సాహిత్యములు ఉన్నాయి, కథనము మరియు పత్రిక. సువార్తలు మరియు అపోస్తలుల కార్యములు ప్రధానముగా కథనము రూపంలో ఉండగా క్రొత్త నిబంధనలోని మిగిలినదంతయు పత్రికలు లేదా లేఖలుగా చెప్పుకోవచ్చు. మరియు క్రొత్త నిబంధనలోని కథనములు మరియు పత్రికలలోనే మనకు కీర్తనలు, ప్రార్థనలు, ఆజ్ఞలు, నిందారోపణలు, వ్యక్తిగత విన్నపాలు, దర్శనములు, హెచ్చరికలు మరియు అనేక విధములైన ఇతర సాహిత్య రకాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ఈ కళా ప్రక్రియలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటి సామాన్య వేదాంత అమరికలు మరియు నిర్మాణములను పోల్చి చూస్తే, అనగా సిద్ధాంతాలను ఒకదానితో ఒకటి కలుపుతూ వారు వేదాంత శాస్త్రాన్ని అమర్చే విధానాన్ని చూస్తే, క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రానికి క్రమబద్ధ వేదాంత శాస్త్రానికి గల వ్యత్యాసాలు కూడా కనబడుతున్నాయి. క్రమబద్ధ వేదాంత శాస్త్రము సాధారణముగా శతాబ్దాలుగా సంఘ చరిత్రలో అభివృద్ధి చేయబడిన ఒక ప్రాథమిక ఆకృతిని అనుసరిస్తుంది. మనము చూచిన రీతిగానే దాదాపు ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత శాస్త్రములన్నీయూ ఇదే ఆకృతిని అనుసరిస్తాయి. లేఖన సిద్ధాంతము లేదా దేవునిని గురించిన సిద్ధాంతము వీటికి ముందు వస్తుంది. తరువాత మానవ శాస్త్రము, రక్షణ శాస్త్రము, సంఘశాస్త్రము మరియు రాకడ శాస్త్రము. ఇప్పుడు క్రొత్త నిబంధనను గూర్చి బాగుగా తెలిసిన వారికి క్రొత్త నిబంధన రచయితలు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారన్న విషయము తేటగా కనుపరచబడాలి. క్రొత్త నిబంధన గ్రంథము లేఖనము దేవుడు, మానవాళి, రక్షణ, సంఘము మరియు చివరి దినములను బోధిస్తుంది. కానీ అదే సమయంలో క్రమబద్ధ వేదాంత శాస్త్రము వలె క్రొత్త నిబంధన ఈ క్రమములో నిర్వహించబడలేదు లేదా నిర్మాణాత్మకమైనది కూడా కాదని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. బదులుగా మొదటి శతాబ్దమునకు చెందిన చాలామంది యూదా వేదాంత పండితుల వలె క్రొత్త నిబంధన రచయితలు తమ వేదాంత శాస్త్రమును ఎక్కువగా మెస్సీయ దేవుని రాజ్యం యొక్క నేపథ్యముతో నిర్దేశించారు. క్రీస్తుకు కొన్ని శతాబ్దముల క్రితం దేవుడు పాపభరితమైన ఇజ్రాయేలు రాజ్యమును సుదీర్ఘకాలము చెరలోకి పంపిస్తాడని మరియు అన్యుల దౌర్జన్యమునకు అప్పగిస్తాడని పాత నిబంధన ప్రవక్తలు బయలుపరిచారు. కడువరి దినములలో దేవుడు ఇజ్రాయేలీయుల చెరకు ముగింపునిచ్చి జయము మరియు ఆశీర్వాదముతో కూడిన నూతన దినమును ఇస్తాడని కూడా ప్రవక్తలు ప్రకటించారు. దేవుని రాజ్యం యొక్క చివరి స్థాయిని భూమి మీద నిర్మించి దేవుని శత్రువులకు తుదితీర్పును మరియు నమ్మకస్తులైన యూదులకు మరియు అన్యులకు ఆశీర్వాదములనిచ్చు మెస్సీయ ద్వారా ఆయన దీనిని నెరవేర్చును. క్రొత్త నిబంధన కాలానికి యూదులు తరాల తరబడి చెర యొక్క కష్టములను అనుభవించారు మరియు దాని ఫలితముగా మెస్సీయ రాక మరియు ఆయనతో పాటు దేవుని రాజ్య చివరి దశ అది కేంద్రమైన అంశం కాకపోయినా కేంద్రమైన అంశాలలో ఒకటిగా యూదుల వేదాంత శాస్త్రమును సమగ్రపరిచింది. యూదులైన వేదాంత పండితులు ఎక్కువగా ఇటువంటి ప్రశ్నలతో నిండిపోయి ఉన్నారు. మెస్సీయ ఎప్పుడు వస్తాడు? తీర్పు మరియు ఆశీర్వాదముల మహా గొప్ప దినమును మెస్సీయ ఎలా తీసుకొస్తాడు? మరియు మెస్సీయ వస్తాడను ఆశతో దేవునికి నమ్మకస్తులైన ప్రజలు ఎలా నివసిస్తున్నారు? ఈ అంశములు కూడా క్రొత్త నిబంధన రచయితలకు కేంద్రమైన అంశములుగా ఉన్నాయి. క్రొత్త నిబంధన రచయితలు తమ వేదాంత శాస్త్రమును దేవుని రాజ్యం యొక్క చివరి దశ మరియు మెస్సయ్య అనే అంశాల చుట్టూ నిర్మించారు. అయితే వారు దీనిని ప్రత్యేకమైన క్రైస్తవ విధానంలో చేశారు. చెర యొక్క ముగింపు మరియు దేవుని మెస్సయ్య రాజ్యం యొక్క రాక యూదులైన వేదాంత పండితులు ఆశించిన రీతిలో సులభంగా తిన్నగా జరుగదని యేసు మరియు అపోస్తలులు వివరించారు. చెర మరియు పాపము అను ఈ యుగము నుండి దేవుని మెస్సయ్య రాజ్యమును యుగములోనికి మారు పద్ధతిలో సంక్లిష్ట మరియు పొడిగించబడిన విధానమును వివరించడం క్రొత్త నిబంధన రచయితల ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. క్రొత్త నిబంధన ప్రకారము చెర ముగింపును మరియు మెస్సయ్య రాజ్యం యొక్క ఆరంభమును యేసు భూలోకములో ఉన్నప్పుడే ప్రారంభించాడు. ఒక దినమున క్రీస్తు తిరిగి వస్తాడు మరియు రాజ్యమును తుది తీర్పు మరియు ఆశీర్వాదం యొక్క మహిమాన్వితమైన సంపూర్ణతకు తీసుకువస్తాడు. అయితే ఈ మధ్యకాలములో చెరయుగము మరియు మెస్సీయ రాజ్యపు యుగము ప్రక్కపక్కనే ఉంటాయి. క్రొత్త నిబంధన రచయితలు వారు నమ్మిన ప్రతిదానిని ఈ సామాన్య అమరిక ప్రకారము నిర్మించారు. ఉదాహరణకు వారు దేవుని గూర్చి పరధ్యానములలో వివరించలేదు. పాపయుగములో దేవుడు ఎలా వ్యవహరించాడు, కలగలిసి ఉన్న యుగములలో ఏ విధముగా వ్యవహరించుచున్నాడు మరియు రానున్న యుగములో ఏ విధముగా వ్యవహరించబోతున్నాడు అను విషయములను వివరించుటపై ప్రధానమైన ఆసక్తి కలిగి ఉండేవారు. క్రీస్తు సిద్ధాంతమును గూర్చి సిద్ధాంతపరమైన చర్చలను వారు అందించలేదు. బదులుగా రాజ్య ఆరంభము, కొనసాగింపు మరియు అంతిమ కాలమునకు సంబంధించి ఆయన ఎవరో వివరించారు. పరిశుద్ధాత్ముడు కూడా ఈ మూడు దశల్లో ఈ విధముగా వివరించబడ్డాడు. రానున్నవాడు, సంగమును ప్రస్తుతము బలపరుచువాడు మరియు ఒక దినమున అందరినీ నింపువాడు. రక్షణ సిద్ధాంతము కూడా ఈ అంశపరమైన పద్ధతి ఆకృతిలోనే నిర్మించబడింది. రక్షణ ముందుగానే నెరవేర్చబడినదిగా ఉంది, కాని కొనసాగించబడుచున్న రాజ్యములో నెరవేర్చబడుచూ ఉన్నది మరియు క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు కూడా అది పరిపూర్ణముగా నెరవేర్చబడుతుంది. ఈ విధముగా క్రొత్త నిబంధన యొక్క సామాన్య అమరిక క్రమబద్ధ వేదాంత శాస్త్ర సామాన్య అమరికకు భిన్నముగా ఉన్నది. కాబట్టి క్రమబద్ధ వేదాంత శాస్త్రము మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రము మధ్య పోలికను చూచినప్పుడు అది సారూప్యతలను మరియు వ్యత్యాసములను ప్రత్యక్షపరుస్తుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రము లేఖన ఆధారితమైనది. దాని యొక్క వాదనలు లేదా వేదాంతపరమైన వాదనలు బైబిల్ ప్రకారముగా సత్యమైనవిగా ఉండాలి మరియు అవి అదే సిద్ధాంతములను మరియు వాస్తవములను ధృవీకరించాలి. ఈ విధముగా రెండూ ఒకే విధముగా ఉన్నాయి, కానీ అదే సమయంలో క్రమబద్ధ వేదాంత శాస్త్రము మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమునకు మధ్య ప్రాముఖ్యమైన వ్యత్యాసములు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనము క్రమబద్ధ వేదాంత శాస్త్రము మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమునకు మధ్య సంబంధమును చూశాము మరియు ఇప్పుడు రెండవ అంశమును చర్చించడానికి మనము సిద్ధముగా ఉన్నాము. క్రైస్తవ సంఘ చరిత్రలో క్రమబద్ధ వేదాంత శాస్త్రము యొక్క అభివృద్ధి. మనము చూచినట్లుగా క్రమబద్ధ వేదాంత శాస్త్రము చాలా ముఖ్యమైన విధానాల్లో క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమునకు భిన్నముగా ఉన్నది. అయితే ఈ వ్యత్యాసములు కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతాయి. లేఖనములకు కట్టుబడి ఉన్న ప్రొటెస్టెంట్లు క్రొత్త నిబంధనకు చాలా భిన్నముగా ఉన్నటువంటి వేదాంత శాస్త్ర వ్యవస్థను ఎందుకు ఆమోదించారు? నమ్మకస్తులైన క్రైస్తవులు వేదాంత శాస్త్రమును నిర్మించుటకు అత్యంత గౌరవప్రదమైన విధముగా క్రమబద్ధ వేదాంత శాస్త్రము ఎలా మారింది? ఈ విధముగా ఈ విషయమును మనం క్రోడీకరించవచ్చు. మారుచున్న ప్రపంచమునకు సంఘము ప్రతిస్పందించు లేదా సేవలను అందించు సుదీర్ఘ ప్రక్రియ ద్వారా క్రమబద్ధ వేదాంత శాస్త్రము వెలువడింది. క్రైస్తవ మతము యెరూషలేము నుండి ప్రపంచములోని ఇతర ప్రాంతములకు వ్యాపించినప్పుడు క్రైస్తవ వేదాంత పండితులు వివిధ మార్పులకు మరియు సవాళ్లకు స్పందించవలసి వచ్చింది. బైబిల్ బోధనలను వివరించుటకు మరియు అనువర్తించడానికి క్రొత్త మార్గములను కనుగొనడము ద్వారా వారు దీనిని కొంతవరకు చేశారు. చివరకు వారు నియమించిన వ్యూహాలు క్రమబద్ధ వేదాంత శాస్త్రముగా అభివృద్ధి చెందాయి. మొదటిగా, అనేక మంది క్రైస్తవులు సాంస్కృతిక మార్పులకు ప్రతిస్పందనగా వేదాంత శాస్త్రమును రూపొందించే ఆలోచనతో పునర్నిర్మాణం చేశారు. అయితే క్రొత్త నిబంధన స్పష్టపరిచేదేమనగా, లేఖనములో ప్రత్యక్షపరచబడిన సత్యమునకు కట్టుబడి ఇతరులు అర్థము చేసుకుని విధముగా ఆ సత్యమును మాట్లాడడం అనేది క్రీస్తు అనుచరులుగా మన బాధ్యత అయి ఉన్నది. వాస్తవానికి ఈ విధముగా చేయమని గొప్ప ఆజ్ఞలో క్రీస్తు తానే మనకు బోధించాడు. మత్తయి సువార్త 28:19-20 ఆయన మాటలను ఆలకించండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇక్కడ ఒక విషయమును గమనించండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు బైబిలు చదివి వినిపించండి అని యేసు చెప్పలేదు. సంఘ పరిచర్యలో లేఖనమును బహిరంగముగా చదవడం అనేది ప్రాముఖ్యమైన భాగం. అయితే గొప్ప ఆజ్ఞలో యేసు మనలను ఆజ్ఞాపించింది ఇది కాదు. ఆయన ఆజ్ఞను నెరవేర్చాలంటే లేఖనములను బోధించడానికి మనము ఆయన వాక్కును బోధించాలి. మరో మాటలో, లేఖన సత్యమును మాట్లాడడానికి క్రొత్త మార్గములను మనం వెదకాలి మరియు మన చుట్టూనున్న ఇతరులు అర్థము చేసుకునేలా బైబిల్లో మనము కనుగొనిన దానిని వివరించడమును మరియు ఒక ఆకృతిని తీసుకుని రావడమును అది కలిగి ఉంటుంది. బోధించాలి, ప్రభావవంతంగా మాట్లాడాలి మరియు గొప్ప ఆజ్ఞను నెరవేర్చాలనిన కోరిక వలననే క్రమబద్ధ వేదాంత శాస్త్రము వెలుగులోకి వచ్చింది మరియు నేడు కొనసాగుచున్నది. నేడు మనకు తెలిసిన దాని ప్రకారము క్రమబద్ధ వేదాంత శాస్త్రమునకు దారితీసిన 3 ప్రధాన చారిత్రక పరిమాణములను క్లుప్తముగా వివరించుదము. మొదటిగా, సంఘ పితృల కాలపు వేదాంత శాస్త్రము సుమారు క్రీస్తుశకం 150 నుండి క్రీస్తుశకం 600 వరకు కొనసాగింది మరియు ఇది క్రమబద్ధ వేదాంత శాస్త్రం వైపు దృష్టి పెట్టడం ప్రారంభించింది. రెండవదిగా, మధ్యయుగ వేదాంత శాస్త్రము, ఇది సుమారుగా క్రీస్తుశకం 600 నుండి ప్రారంభమై 1500 వరకు కొనసాగింది. వేదాంత శాస్త్రం యొక్క విధానాలు అభివృద్ధి చెందినప్పుడు అవి క్రమబద్ధతలకు తక్షణ పూర్వగాములుగా ఉన్నాయి. మూడవదిగా, ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రము. ప్రొటెస్టెంట్లు క్రీస్తుశకం 1500 నుండి నేటి వరకు క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించిన విధానములు. క్రీస్తు మరియు ఆయన అపోస్తలుల కాలము తరువాత సంఘపితృల కాలములో క్రమబద్ధతల పట్ల జరిగిన కొన్ని మొట్టమొదటి ఉద్యమాలతో ప్రారంభించుదము. క్రమబద్ధతల వైపుకు ఈ మొదటి ప్రధాన మెట్టును అర్థము చేసుకోవడానికి 2 అంశములను అన్వేషించుదము. మొదటిగా, సంఘపితృల కాలములో సంఘము అనుభవించిన సాంస్కృతిక మార్పులు మరియు రెండవదిగా, సంస్కృతిలో కలిగిన ఈ మార్పుల ఫలితముగా వచ్చిన వేదాంత శాస్త్ర మార్పులు. సంఘపితృల కాలములో చోటు చేసుకునిన సాంస్కృతిక మార్పులను మొదటిగా అన్వేషించుదుము. అపోస్తలుల కాలము తరువాత ఆది సంఘము అనుభవించిన గొప్ప మార్పులలో ఒకటి ఏమనగా, క్రైస్తవ్యము యొక్క కేంద్రమును పాలస్తీనా దేశము నుండి క్రొత్త గృహమైన అన్య ప్రపంచం వైపు త్రిప్పుట అనే ఉద్యమము. ఈ మార్పు చాలా నిర్ణయాత్మకమైనది గనుక యూదులు కాకుండా అన్యులే సంఘములో ప్రముఖ వేద పండితులయ్యారు. నాయకత్వములోని ఈ పరివర్తన క్రైస్తవులు వేదాంత శాస్త్రమును నిర్మించిన మార్గములలో చాలా ముఖ్యమైన మార్పులకు దారితీసింది. అన్య వేదాంత పండితులు సువార్తను తమ అన్య ప్రపంచమునకు అందించడానికి ప్రయత్నించారు. వారు ఆ సమయములోనున్న గ్రీకో రోమన్ సంస్కృతికి సంబంధించిన మార్గాలలో తమ విశ్వాసమును వివరించడం మరియు కాపాడుకోవడం ప్రారంభించారు. వారు తమ కాలములోని గ్రీకుల తత్వాల ప్రకారం క్రైస్తవ్యమును వర్ణించడం ప్రారంభించారు. ఆసక్తికరముగా, గ్రీకు సంస్కృతితో లేఖనమును అర్థవంతమైన సంభాషణలోనికి తీసుకువచ్చిన మొదటివారు క్రైస్తవులు కాదు. క్రీస్తుకు కొన్ని శతాబ్దముల క్రితం అనేక మంది యూదులు అన్య ప్రపంచమంతటా చల్లాచెదురయ్యారు. వారు తమ పాత నిబంధన విశ్వాసమును ఆ ప్రపంచములో జీవించినప్పుడు యూదులైన మిషనరీలు లేదా యూదామత ప్రచారకులు యూదామతము మరియు అన్య ప్రపంచం మధ్య దూరమును తొలగించుటకు ప్రయత్నించారు. ఈ యూదులు అన్యులకు ప్రచారము చేయుట ద్వారా వారి తర్వాత క్రైస్తవులు అనుసరించిన రెండు మార్గములను స్థాపించారు. ఒకవైపున అనేక మంది యూదులు తమ విశ్వాసమును గ్రీకు సంస్కృతికి అనుగుణంగా మార్చారు గనుక వారు మిలితవాదులుగా మారారు. సత్యమైన పాత నిబంధన విశ్వాసమును అన్య నమ్మకములతో మరియు ఆచారములతో సరికాని విధముగా కలిపేశారు. అలాంటి సమన్వయవాదం యొక్క ఉత్తమమైన ఉదాహరణలలో ఒకటి క్రీస్తుపూర్వం 30 నుండి క్రీస్తుశకం 50 వరకు నివసించినటువంటి అలెగ్జాండ్రియాలోని ఫిలో యొక్క రచనలలో కనిపిస్తుంది. పాత గ్రీకు తత్వశాస్త్రముతో శ్రావ్యముగా ఉన్నందున అతని యూదా విశ్వాసము గౌరవప్రదమైనదని వాదించుట ద్వారా మరియు మోషే పుస్తకాలను అలంకార రూపకములుగా చూచుట ద్వారా అన్యుల మేధో సంస్కృతికి మరియు పాత నిబంధన విశ్వాసమునకు మధ్య తేడాలను తగ్గించడానికి ఫిలో ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో అనేక మంది యూదులు ఈ శతాబ్దములలో తమ బైబిల్ అనుసారమైన విశ్వాస విషయంలో రాజీ పడకుండా తమ గ్రీకు సంస్కృతులతో చట్టబద్ధముగా పనిచేయడానికి మార్గములను కనుగొన్నారు. ఈ విధమైన పరిచర్యను గూర్చి ఒక గొప్ప ఉదాహరణ ఏమనగా గ్రీకు పాత నిబంధన గ్రంథమైన సెప్టుజెంట్ ఆవిర్భావము. పాత నిబంధన యొక్క గ్రీకు సంస్కరణలు మధ్యధరా ప్రపంచమంతటా సమాజ మందిరాలలో అనువదించబడ్డాయి గనుక హెబ్రీ భాషను అర్థము చేసుకునలేని యూదులు మరియు అన్యులకు లేఖనములు అందుబాటులోకి వచ్చాయి. సంఘపితృల కాలంలో క్రైస్తవ వేదాంత పండితులు ఈ రెండు దిశలలో కూడా వెళ్లారు. ఒక ప్రక్క క్రొత్త నిబంధన విశ్వాసమును గ్రీకీకరణ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కాబట్టి చాలామంది సంఘ నాయకులు క్రైస్తవ సమన్వయవాదములో పడిపోయారు. వారు నిజమైన క్రైస్తవ్యమును అన్య నమ్మకాలు మరియు ఆచారాలతో మిళితము చేశారు. సమన్వయవాదం యొక్క కొన్ని రూపములు క్రొత్త నిబంధన సంఘములో అప్పటికే ఉన్నాయి. కానీ సంఘపితృల కాలంలో ప్రసిద్ధిగాంచిన అనేక వైదికముగా లేని విభాగాలు అనగా ఎబియోనిజం, బ్యాసిలిడిజం మరియు గ్నాస్తికవాదము క్రైస్తవ్యములో అభివృద్ధి చెందాయి. మరో ప్రక్క సాంప్రదాయ క్రైస్తవ వేదాంత పండితులు సమన్వయవాదమును తిరస్కరించినప్పటికీ తమ చుట్టూనున్న గ్రీకు ప్రపంచ దృక్పథాలతో సంభాషించడం ద్వారా అన్యమత ప్రపంచంలో పరిచర్య చేయడానికి చట్టబద్ధమైన మార్గములను కనుగొన్నారు. ఈ నిజమైన విశ్వాసులు సమస్త జనులకు క్రీస్తు ఆజ్ఞను అందించడానికి పూనుకునినప్పుడు బైబిలానుసారమైన సత్యముతో రాజీ పడకుండా సమకాలీన తాత్వికతతో మరియు మతపరమైన దృక్పథాలతో తమ వేదాంత శాస్త్రమును వ్యక్తపరిచారు. ఈ సాంస్కృతిక మార్పులను గ్రహించి సంఘపితృల కాలపు అన్య ప్రపంచములో పరిచర్య సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రామాణిక క్రైస్తవ వేదాంత శాస్త్రము మార్పు చెందుటకు ఉపయోగించిన కొన్ని మార్గములను పరిశీలించుదాము. క్రైస్తవ వేదాంత శాస్త్రములోని ఈ దశలో ఉద్భవించిన సాధారణ వేదాంత ధోరణులు ఏవి? సంఘపితృల కాలంలో నవీన ప్లాటోవాదముగా పిలువబడిన ఒక దృక్పథం మధ్యధరా ప్రపంచములో ప్రధాన తాత్విక మరియు మతపరమైన శాఖగా ఉన్నది. నవీన ప్లాటోవాదము అను పదము అనేక రకాలైన దృక్పథములను కలిగి ఉండి విస్తృత మతపరమైన తత్వాన్ని సూచిస్తుంది. అది నవీన ప్లాటోవాదముగా ఎందుకు పిలువబడుతుందంటే అది ప్లాటో బోధనలపై ఆధారితమైనది. కానీ క్రీస్తుశకం 203 నుండి 279 వరకు నివసించిన ప్లొటినస్ వంటి తత్వవేత్తల ద్వారా పరిచయము చేయబడిన నూతన ఆలోచనలను కూడా కలిగి ఉంది. ఈ మతపరమైన తత్వశాస్త్రము సంక్లిష్టంగా ఉన్నప్పటికీ మూడు విషయాలలో దాని కేంద్ర అంశాలను సంగ్రహించవచ్చు: ద్వంద్వాదము లేక డ్యూయలిజం, హేతువాదము లేక రేషనలిజం మరియు మార్మిక సిద్ధాంతము లేక మిస్టిసిజం. మొదటిగా నవీన ప్లాటోవాదము అనేది ద్వంద్వాదము. ఇది ఆత్మీయ మరియు భౌతిక విషయాలకు మధ్య ఒక ప్రాథమిక భేదమును బోధించింది. నవీన ప్లాటో ద్వంద్వాదములో స్వచ్ఛమైన ఆత్మ మంచిదిగా మరియు స్వచ్ఛమైన పదార్థం పరిపూర్ణ చెడుగా భావించబడింది. దేవుడు ఆత్మీయ మరియు భౌతిక మండలమును రెండింటికీ పైగా ఉన్నప్పటికీ ఆయన మంచితనములో దేవుడు తన దైవిక మేధస్సును, వెలుగును లేదా వాక్యమును ఆత్మీయ మరియు భౌతిక ప్రపంచములో వ్యాప్తి చేశాడు. ఈ దైవికమైన శక్తి దేవుని నుండి వెలువడి వాస్తవికత అంతటిలో ప్రవహించి క్రమము మరియు రూపమును తెచ్చి మొదట ఆత్మీయ మండలముతో ఆరంభమై భౌతిక ప్రపంచం వైపు క్రిందికి కదిలింది. ఈ ద్వంద్వాద దృక్పథము మానవ జీవన విధానముపై కొన్ని ప్రభావాలను కలిగి ఉండినది. ప్రజలు భౌతిక ప్రపంచములో జన్మించిన వారిగా చెప్పబడ్డారు. భౌతిక ప్రపంచములో ఖైదీలుగా కూడా చెప్పబడ్డారు. అయితే భౌతిక ప్రపంచముతో ఉన్న అన్ని సంబంధములను ఉపక్రమించుకొని దేవుని వెదకడమే మానవ జీవితంలో అత్యంత ఉత్తమమైన విషయం అని నవీన ప్లాటోవాదం బోధించింది. దేవుని వెదకు ప్రయత్నములో భౌతిక ప్రపంచముతో సంబంధములను ఉపక్రమించుకుని ఈ భావన నవీన ప్లాటోవాదం యొక్క రెండవ ప్రాధాన్య విషయమైన హేతుబద్ధతకు మనలను నడిపిస్తుంది. భౌతిక ప్రపంచమనే బంధకములో ఉన్న తమ స్థితిని అధిగమించాలని ప్రజలు ఆశించినప్పుడు మనందరిలో ఉన్న ఆత్మీయ మరియు మేధో సామర్థ్యమును మానవ తర్కం మీద దృష్టి పెట్టుటతో ఆరంభించవలసి ఉన్నది. జాగ్రత్తగా తర్కించుట మరియు ఆలోచించుట ద్వారా ప్రజలు తమను బంధించిన దుష్ట పదార్థమును దాటి గొప్ప ప్రగతిని సాధించే అవకాశం ఉంటుంది. హేతుబద్ధమైన సమీక్ష ఎంతటి ప్రాముఖ్యమైనదైనప్పటికీ నిజముగా గుణవంతుడైన వ్యక్తికి అది ఆరంభము మాత్రమే. మానవ తర్కమును అధిగమించి మర్మమైన మనుగడలోనికి వెళ్ళునట్లు నవీన ప్లాటోవాదం ప్రజలకు పిలుపునిచ్చింది. పదార్థము లేక లోకము నుండి పూర్తిగా వేరుపరచబడి దేవునితో పరిపూర్ణముగా ఐక్యమవ్వాలంటే ప్రజలు తమ సొంత మేధాశక్తులను దాటి దేవుని సొంత ఉన్నతమైన స్థానమునకు చేరుకోవాలి. ఎలానగా దేవుడు అన్నింటినీ మించినవాడు, మానవ మేధస్సుకు అందనివాడు, మరియు మానవులు మానవ ఆలోచనలను దాటి మర్మమైన ప్రత్యక్షతను పొందుకుంటేనే దేవునితో ఏకమవుతారు అనేది నవీన ప్లాటోవాదం యొక్క నమ్మకమై ఉన్నది. ఈ ఆత్మీయ పారవస్యం అనేది సృష్టి అంతటిలో ఉత్పన్నమయ్యే దైవిక వెలుగు మరియు వాక్య ప్రేరణ ద్వారా వస్తుంది, మరియు అది దేవునితో సర్వోత్తమ ఐక్యత, అమితానందం, మానవ విధి యొక్క గొప్ప నెరవేర్పునకు నడిపించగలదని చెప్పబడింది. ఈ తాత్విక మరియు మతపరమైన అంశములు సంఘపితృల కాలంలో మధ్యధర ప్రపంచమంతటా విస్తృతంగా ఉండేవి గనుక నమ్మకమైన వేదాంత పండితులు వాటితో పరస్పర సంబంధమును నివారించలేకపోయారు. వాస్తవానికి వారి యొక్క అనేక వేదాంత చర్చలు నవీన ప్లాటోవాదము నమ్మకములకు అనుగుణముగా అమరిక చేయబడ్డాయి. ఈ ప్రయత్నాలు చాలా వరకు చట్టబద్ధమైనవి. ఉదాహరణకు కాన్స్టెంటినోపుల్ మరియు చాల్సిడోన్ వంటి ఆది సంఘం యొక్క గొప్ప క్రైస్తవ సభలు నవీన ప్లాటోవాదం యొక్క దృక్పథాలలో బైబిలానుసారమైన నమ్మకాలను వ్యక్తం చేశాయి. అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంత్, ఒరిగన్ మరియు అగస్టిన్ వంటి ప్రముఖ క్రైస్తవ వేదాంత పండితులు నవీన ప్లాటోవాదం యొక్క దృక్పథాలలో తమను తాము వ్యక్తం చేసుకున్నారు. సంఘపితృల కాలములోని నమ్మకమైన క్రైస్తవ వేదాంత పండితులు నిజమైన సువార్త ఎడల వారి ప్రాథమిక కట్టుబాట్లకు ఆధారముగా ఉండుటకు నవీన ప్లాటోవాదముపై తమ దృష్టిని పెట్టలేదు. వారు బైబిల్ సత్యమును గట్టిగా పట్టుకుని ఉండేవారు. కానీ నవీన ప్లాటోవాదం ఎడల ఒక అవగాహన కలిగి ఉన్నందున వారు మరియు వారి సమకాలీనులు అర్థము చేసుకునగలిగే మార్గాలలో లేఖనాలను వివరించుటకు అది సహాయపడింది. ఈ విధముగా వారి సంస్కృతులతో సంభాషించుట ద్వారా వారు సువార్తను ప్రకటించగలిగారు, సంఘమును స్థాపించారు, క్రీస్తు ద్వారా రక్షించబడు జ్ఞానములోనికి అనేక మంది అవిశ్వాసులను నడిపించారు. సంఘపితృల కాలపు వేదాంత శాస్త్రముపై నవీన ప్లాటోవాదపు ప్రభావమును సంకుచితముగా చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ మన ఉద్దేశముల కొరకు నవీన ప్లాటోవాదము సారాంశమునకు సమాంతరముగానున్న సంఘపితృల కాలపు వేదాంత శాస్త్రము యొక్క మూడు లక్షణములను చూపుదాము. సంఘపితృల కాలపు వేదాంత శాస్త్రము యొక్క ఆత్మీయ ప్రాధాన్యత, తర్కము యొక్క ప్రాముఖ్యత మరియు మార్మిక సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత నవీన ప్లాటోవాదము ద్వారా ప్రభావితము చేయబడినందున మొదటిగా సంఘపితృల కాలపు వేదాంత శాస్త్రం యొక్క ప్రాధాన్యతలను పరిశీలించుదము. నవీన ప్లాటోవాదం యొక్క లక్షణాలలో ఒకటి ఆత్మీయ మరియు భౌతిక మండలాల మధ్య ద్వంద్వాదము అని మీరు గుర్తు చేసుకుంటారు. ఈ ద్వంద్వాదమునకు సంఘపితృల కాలపు వేదాంతము స్పందించే క్రమములు ఐహిక సంబంధమైన విషయములు కాక ఆత్మ సంబంధమైన విషయములకు ప్రాధాన్యతనిచ్చు విధముగా బైబిల్ గ్రంథ బోధనలను నిర్వహిస్తూ సమర్పిస్తూ స్పందించింది. వేదాంత శాస్త్రం పట్ల గల ఈ దృక్పథమును పైనుండి వచ్చిన వేదాంతము అని పిలుస్తాము. లౌకిక విషయాలకు కాకుండా ఆత్మీయ విషయాలకు ప్రాముఖ్యతనిచ్చు విధముగా బైబిల్ బోధలను ఏర్పాటు చేసి అందించుట ద్వారా సంఘపితృల కాలపు వేదాంత శాస్త్రము ఈ ద్వంద్వాదమునకు స్పందించింది. ఇది వేదాంత శాస్త్రములో పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రము అని మనం పిలిచే ఒక విధానము. ఒక మాటలో పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రము భూసంబంధమైన మరియు లౌకికమైన విషయాల కంటే ఆత్మీయ విషయాలకు మొదటి స్థానమిస్తుంది. దేవుడు మరియు ఆయన మార్గములపై దృష్టి పెడుతుంది. దేవుని సారమేమిటి, ఆయన లక్షణాలు ఏమిటి, దేవుని ఐక్యత ఏమిటి, త్రిత్వము అనగా ఏమిటి. భౌతిక ప్రపంచములో మానవుని జీవితము మరియు మానవ పరిస్థితిని గూర్చిన విషయాల కంటే సంఘపిత్రుల కాలపు వేదాంత శాస్త్రములో ఈ విషయాలు మరింత ప్రాముఖ్యమైనవిగా ఉండేవి. ఈ ప్రాధాన్యతలు సంఘపిత్రుల కాలపు వేదాంత శాస్త్రం యొక్క ముఖ్య లక్షణములయ్యాయి. రెండవ స్థానంలో వేదాంత పండితులు వేదాంత శాస్త్రములో తర్కము యొక్క ప్రాముఖ్యతను గొప్పగా మెచ్చుకుని వేదాంత శాస్త్రములో తార్కిక ప్రతిబింబము ప్రాథమిక సాధనంగా దానిపై దృష్టి పెట్టారు. మనము చూచినట్లుగా భౌతిక ప్రపంచమును అధిగమించి పైకి లేవగల మానవ తర్కాన్ని అమలు చేసే బాధ్యత మానవులకు ఉందనే నమ్మకము నవీన ప్లాటోవాదం యొక్క ముఖ్య విలువలలో ఒకటి. మేధస్సుపై దృష్టి పెట్టే నవీన ప్లాటోవాదమునకు ప్రతిస్పందనగా సంఘం యొక్క ఆదిపితృలు క్రైస్తవ వేదాంత శాస్త్రములో మేధోపరమైన ప్రతిబింబమును గూర్చి నొక్కి చెప్పారు. ప్రముఖ క్రైస్తవ వేదాంత పండితులు క్రైస్తవ నమ్మకముల యొక్క హేతుబద్ధమైన అన్వేషణ మరియు వివరణపై మునుపెన్నడూ లేని విధముగా దృష్టిని పెట్టారు. తద్వారా క్రొత్త నిబంధన పేర్కొనని మరియు కనిపెట్టని అనేక సిద్ధాంతములు హేతుబద్ధమైన అన్వేషణ యొక్క విషయాలుగా మారాయి. ఉదాహరణకు, క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రము త్రిత్వము వంటి సిద్ధాంతములను వివరించకుండా విడిచిపెట్టింది. త్రిత్వములోని వ్యక్తుల మధ్య సంబంధమును గూర్చిన వివరణను క్రొత్త నిబంధన రచయితలు వివరించలేదు. కానీ సంఘపిత్రుల కాలంలో బైబిల్ రచయితలు తమ అభిప్రాయములను స్పష్టముగా చెప్పకపోయినప్పటికీ క్రొత్త నిబంధన రచయితల అభిప్రాయమును గూర్చి వివరించుటకు వేదాంత పండితులు తార్కిక విశ్లేషణను ఉపయోగించారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుని గూర్చి అబద్ధ బోధలకు స్పందనగా ఆదిమ సంఘ పితృలు హేతుబద్ధమైన సమీక్ష ద్వారా ప్రత్యేకతలను జాగ్రత్తగా పరిశీలించుటకు తమను తాము అప్పగించుకొని క్రొత్త నిబంధన ప్రస్తావించని విషయాలన్నీ వీలైనంతవరకు చర్చించుటకు ప్రయత్నించారు. ఈ విధముగా వేదాంత శాస్త్రమునకు తార్కికమును అనువర్తించుట వలన వేదాంత పండితులు తమ నవీన ప్లాటోవాదపు ప్రపంచములో పనిచేయుచుండగా అది గొప్ప ప్రాముఖ్యమైన విలువగా మారింది. మూడవ స్థానములో మార్మిక సిద్ధాంతముపై నవీన ప్లాటోవాదమునకు ఉన్న దృష్టికి ప్రతిస్పందనగా సంఘపిత్రుల కాలపు వేదాంత శాస్త్రము మార్మిక సిద్ధాంతముపై లేదా ఆత్మీయ జ్ఞానోదయంపై కూడా దృష్టిని కేంద్రీకరించింది. మనము చూచినట్లుగా నవీన ప్లాటోవాదములో మానవ మనస్సుపై దృష్టి పెట్టి జాగ్రత్తగా తర్కించుట అనేది దేవునితో ఐక్యమైపోయే ఉన్నతమైన మార్మిక స్థాయికి వెళ్లే ఒక పునాది రాయిగా మాత్రమే ఉంది. తర్కము అనేది పరిమితమైనది మరియు ఉన్నతమైన ఆత్మీయ మండలములను గ్రహించలేదు, మరియు ఈ ఉన్నతమైన స్థాయిలను అందుకోవాలంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత అవసరం. అదేవిధముగా త్రిత్వము లేదా క్రీస్తు మానవత్వము లేక దైవత్వము లేదా సంస్కారములు మరియు సంఘము వంటి సిద్ధాంతములను ఆది క్రైస్తవ పితృలు వివరించినప్పుడు ఈ సిద్ధాంతములలోని కొన్ని విషయాలు మానవ ఆలోచనకు అతీతమైనవని ఒప్పుకున్నారు. తరచుగా వారి తర్క చర్చలతో పాటుగా క్రైస్తవ విశ్వాసం యొక్క ఉన్నత సత్యములను సులభముగా వివరించలేము లేదా హేతుబద్ధముగా సమర్థించలేమని ఒప్పుకున్నారు. బదులుగా మార్మిక జ్ఞానోదయం మానవ ఆలోచనా శక్తిని అధిగమించు అతీంద్రియ అనుభవముల ద్వారానే గ్రహించబడగలదు. సంఘపిత్రుల కాలపు వేదాంత శాస్త్రము దేవుని ప్రత్యక్షతా సేవలో తర్కమును ఉపయోగించింది, కానీ అది తార్కిక సాక్ష్యము కంటే ఆత్మీయ విషయములపైనే దృష్టిని ఆధారము చేసుకునింది. కాబట్టి సంఘపిత్రుల కాలంలో వేదాంత పండితులు క్రైస్తవ వేదాంత శాస్త్రమును అన్య ప్రపంచమునకు బోధించుటలో, వివరించుటలో మరియు సమర్థించుటలో అనేక సవాళ్లను ఎదుర్కొనట ద్వారా వారి వ్యూహాలు మరియు వక్కానింపులు మారాయి. భౌతిక విషయాల కంటే ఆత్మీయ లేదా పైనుండి వచ్చిన వేదాంత శాస్త్ర విషయాలకు ప్రాధాన్యతనిచ్చు ఈ మార్పులు హేతుబద్ధ విశ్లేషణ ఉపయోగము మరియు మార్మిక సిద్ధాంతముపై ఆధారపడుట అనునవి నేడు మనమెరిగిన క్రమబద్ధ వేదాంత శాస్త్రమునకు దారితీశాయి. వేదాంత పండితులు క్రైస్తవ వేదాంత శాస్త్రమును తమ గ్రీకు సంస్కృతికి ఏ విధముగా వివరించారో ఇప్పటి వరకు మనము చూచాము. కాబట్టి ఇప్పుడు మధ్యకాలపు వేదాంత శాస్త్రం వైపు మన దృష్టిని మళ్లించుదాము. ఈ కాలములో మానవుల హేతువాదము మరియు తర్కమును గూర్చిన గ్రీకు ఆలోచనలను తరచుగా క్రైస్తవులు ఉపయోగించారు. క్రీస్తు శకం 600 నుండి క్రీస్తు శకం 1500 మధ్యకాలంలో అభివృద్ధి చెందిన శాస్త్రీయ తత్వము అని తరచుగా పిలువబడిన వేదాంత ఉద్యమముపై దృష్టి పెడదాము. శాస్త్రీయ తత్వమును గూర్చిన మన వివరణ సంఘపిత్రుల కాలపు వేదాంత శాస్త్రమును మనము చూచిన విధానాన్ని పోలి ఉంటుంది. ఒక ప్రక్క శాస్త్రీయ వాదమునకు దారితీసిన సాంస్కృతిక మార్పులను మనము వివరించుదము, మరో ప్రక్క ఫలితముగా వచ్చిన కొన్ని వేదాంత శాస్త్రములోని మార్పులను అన్వేషించదము. ఈ శతాబ్దాలలో జరిగిన కొన్ని సాంస్కృతిక మార్పులను మొదట చూద్దాము. ముందుగా ఆరంభ మధ్యయుగ ఐరోపాలో శాస్త్రీయ తత్వము అను పదము ఉన్నత విద్యనందించు పాఠశాలల ద్వారా నిర్వచించబడినదని మనము చూపించాలి. ఆ పాఠశాలలలో స్థానిక భాషలోని బోధలను, అనగా వాటిని ఆధునిక యుగంలో సాధారణంగా తర్కము అంటారు, లాటిన్ భాషలో స్కొలాస్టికస్ అని పిలిచేవారు. ఎక్కువగా ఈ బోధలు అరిస్టాటిల్ తర్కమును బోధించేవి. పర్యవసానముగా స్కొలాస్టిక్ అను పదమును ఎక్కువగా అరిస్టాటిల్ తత్వములోని తర్కపు పద్ధతులపై ఆధారపడు తత్వశాస్త్రమునకు మరియు వేదాంత శాస్త్రమునకు అనువర్తించారు. మధ్యయుగ కాలంలో చోటు చేసుకున్న అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక మార్పులలోని ఒక మార్పు నుండి శాస్త్రీయ తత్వం అనేది ఏర్పడింది. మధ్యధరా ప్రపంచములో మేధోశక్తి కలిగిన సమూహాలు నవీన ప్లాటోవాదము నుండి అరిస్టాటిల్ తత్వశాస్త్రం వైపు తిరిగినప్పుడు ఈ మార్పు చోటు చేసుకుంది. ఈ మార్పు ఫలితముగా అరిస్టాటిల్ తత్వశాస్త్రమునకు అనుగుణంగా క్రైస్తవ సిద్ధాంతములను సమర్థించి వివరించిన వారి విధానములను ప్రముఖ క్రైస్తవులు స్వీకరించారు. వాస్తవానికి శాస్త్రీయ తత్వం వైపు గల ఈ మార్పు కొన్ని వందల సంవత్సరాల కాలంలో జరిగినది మరియు దాని ఎడల గొప్ప తిరస్కారము కూడా కలిగింది, ప్రత్యేకముగా క్రైస్తవ మార్మికవాదుల నుండి కలిగినది. అయితే సుమారు 1206 నుండి 1280 నివసించిన ఆల్బర్ట్ మాగ్నస్ లేదా మహా ఆల్బర్ట్ కాలానికి మరియు సుమారు 1225 నుండి 1274 మధ్య నివసించిన ప్రఖ్యాతిగాంచిన అతని శిష్యుడైన థామస్ అక్వినాస్ కాలానికి శాస్త్రీయ తత్వము క్రైస్తవ వేదాంత శాస్త్రం యొక్క ఆధిపత్య రూపమును సూచించింది. సంస్కరణకు ముందు అరిస్టాటిల్ తత్వశాస్త్రం యొక్క దృక్పథాలకు క్రైస్తవ వేదాంత శాస్త్రము లోతుగా ఆకర్షించబడింది. శాస్త్రీయ తత్వమునకు నడిపించిన కొన్ని సాంస్కృతిక మార్పులను మనము చూచాము, కాబట్టి ఇప్పుడు దాని యొక్క కొన్ని ప్రధాన లక్షణములను చూద్దాము. క్రైస్తవ వేదాంత శాస్త్రములో శాస్త్రీయ తత్వం అనేది ప్రధానమైన పద్ధతిగా చెప్పబడడానికి కారణమేమిటి? సంఘ పితృల కాలపు వేదాంత శాస్త్రముకు మరియు శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్రమునకు మధ్య అనేకమైన సారూప్యతలు ఉన్నప్పటికీ కనీసము ఒక క్లిష్టమైన వ్యత్యాసము ఉన్నది. మొత్తంగా గొప్ప వేదాంతపరమైన ఆలోచనలు మర్మమైన ప్రేరణ ద్వారా కలుగుతాయని సంఘ పితృల కాలపు వేదాంత శాస్త్రం పేర్కొంది. అయితే శాస్త్రీయ తత్వము అత్యంత హేతువాదమైనది మరియు ఇది వేదాంత శాస్త్రమంతటిని గూర్చి అనుకూలంగా మాట్లాడుటలో, అన్వేషించుటలో, వివరించుటలో తర్కశాస్త్రపు విలువను నొక్కి చెబుతుంది. భౌతిక మరియు ఆత్మీయ ప్రపంచములు మరియు దేవుడు కూడా తర్కశాస్త్రం ద్వారానే జాగ్రత్తగా విశ్లేషించబడాలి. అరిస్టాటిల్ రచనలైన తర్కశాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు అధిభౌతిక శాస్త్రములలో శాస్త్రీయ తత్వవాదకులు ప్రావీణ్యతనుందినవారు మరియు ఈ హేతుబద్ధ దృష్టిని కలిగి ఉన్న ప్రపంచమునకు క్రైస్తవ వేదాంత శాస్త్రమును గూర్చి తెలియజేయాలని కోరుకున్నారు. ఈ కారణముచే మధ్యయుగ శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్రమును అర్థము చేసుకోవాలంటే తర్కశాస్త్రముపై అరిస్టాటిల్ యొక్క ఆలోచనల ఎడల కొంత అవగాహనను మనము కలిగి ఉండాలి. శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్రముపై ప్రభావము చూపిన తర్కశాస్త్రము ఎడల అరిస్టాటిల్ యొక్క 4 అభిప్రాయములను మాత్రమే చెప్పడానికి సమయం అనుకూలిస్తుంది. మొదటిది ఖచ్చితమైన అంత్యప్రత్యయం యొక్క ప్రాముఖ్యత, రెండవది ప్రతిపాదన తర్కం యొక్క అవసరత, మూడవది స్పష్టమైన తార్కిక న్యాయ ప్రయోగముల విలువ, చివరిది హేతుబద్ధ విశ్లేషణ యొక్క ప్రాముఖ్యతలు. మొదటిగా హేతుబద్ధత, తార్కిక అన్వేషణ, విజయం అనేవి మనం ఉపయోగించే పదములు మరియు వాటిని జాగ్రత్తగా నిర్వచించే విధానముపై ఆధారపడి ఉంటుందని అరిస్టాటిల్ అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నిర్వచనములు నవీన ప్లాటోవాదకులకు మరియు సంఘ పితృల కాలపు వేద పండితులకు కూడా ప్రాముఖ్యమే. అయితే అరిస్టాటిల్ ఈ విషయమును నిర్వచించిన విధానము మరింత పటిష్టంగా ఉంది. భౌతిక శాస్త్రము మరియు అధిభౌతిక శాస్త్రముపై తన అభిప్రాయములకు ఆధారంగా అన్నిటినీ పరిగణలోనికి తీసుకుని ఒక వస్తువును ప్రత్యేకంగా చూపించుటకు దాని పదార్థము లేదా సారమును మరియు దాని ప్రమాదములను లేదా అవాంఛనీయ లక్షణములను నిర్వచించుట ద్వారా వస్తువులను వర్గీకరించు ప్రారంభ శాస్త్రీయ విధానాలతో సహా ఆయన తర్కమును గూర్చి వివరించాడు. అనుగుణంగా తమ అరిస్టాటిల్ సంస్కృతితో స్పష్టముగా సంభాషించుటకు శాస్త్రీయ తత్వ వేదాంత పండితులు కూడా సాధ్యమైనంత ఖచ్చితముగా వేదాంత పదాలను నిర్వచించారు. అరిస్టాటిల్ ఖచ్చితమైన పదజాలానికి ప్రాముఖ్యతనిచ్చే విధానాన్ని శాస్త్రీయ తత్వవాదకులు ఎలా ఉపయోగించారో ఉదాహరించడానికి అక్వినస్ యొక్క సుమా థియోలజికా నుండి ఒక భాగమును చూద్దాము. దేవుడు అనంతమైన వాడా అను శీర్షిక కలిగిన అధ్యాయంలో అక్వినస్ క్రింద ఇవ్వబడిన అభ్యంతరమునకు ఈ విధముగా నివేదించాడు మరియు స్పందించాడు. అభ్యంతరము ఒకటి. దేవుడు అనంతమైన వాడు కాదన్నట్లు తెలుస్తుంది. అనంతమైన ప్రతిదీ అసంపూర్ణంగా ఉంది. ఎలయనగా దానికి భాగాలు మరియు పదార్థాలు ఉన్నాయి. అయితే దేవుడు అత్యంత పరిపూర్ణుడు, అందువలన ఆయన అనంతమైన వాడు కాడు. ఈ అభ్యంతరమునకు స్పందించడానికి అక్వినస్ నిర్వచనము అను అంశముపై దృష్టి పెట్టాడు. ఆయన ఎలా స్పందించాడో వినండి. మితముగా చేయబడిన రూపము ద్వారా ఏ పదార్థము కూడా సంపూర్ణము చేయబడదు. అందువలన అనంతము అని చెప్పబడిన పదార్థమునకు అసంపూర్ణ స్వభావము ఉన్నది. ఎలయనగా అది రూపము లేని పదార్థముగా ఉన్నది. ఈ చిన్న వాక్యభాగంలోనే అక్వినాస్ అనేక సాంకేతిక పదాలను ఉపయోగించాడు. అతడు పదార్థము, రూపము, నిరాకారము, మితము, అనంతము, సంపూర్ణము మరియు అసంపూర్ణము వంటి పదాలను ఉపయోగించాడు. మరియు తన కాలపు వారు అర్థము చేసుకుని రీతిలో అతడు ఈ సాంకేతిక పదాలను ఉపయోగించాడు. ఎందుకంటే అవి అరిస్టాటిల్ అట్టి పదాలను ఉపయోగించిన విధానమునకు అనుగుణంగా ఉన్నాయి. పర్యవసానముగా అక్వినాస్ తన ఆలోచనలకు మరియు ఇతరుల ఆలోచనలకు మధ్య వ్యత్యాసములను చూపించగలిగాడు. అంత్యప్రత్యయం యొక్క ఖచ్చితమైన నిర్వచనములపై ఈ దృష్టి శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్రము యొక్క లక్షణముగా ఉన్నది. ఈ దృష్టి ఫలితముగా శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్రము సాంకేతిక పదాలతో నిండిపోయింది. క్రైస్తవ వేదాంత శాస్త్రము కొరకు విస్తృతమైన ప్రత్యేక పదజాలమును శాస్త్రీయ తత్వవేత్తలు అభివృద్ధి చేశారు. మరియు వారి పదజాలము క్రైస్తవ వేదాంత శాస్త్రములో శతాబ్దాలుగా ఉపయోగించబడుతూ ఉంది. కాబట్టి ఇది మనకు ప్రాముఖ్యమైనది. తర్కశాస్త్రముపై అరిస్టాటిల్ యొక్క రచనలు ఖచ్చితమైన పదజాలమును నొక్కి చెప్పాలని శాస్త్రీయ తత్వ వేదాంత పండితులకు స్ఫూర్తినిచ్చుటతో పాటుగా వేదాంత సత్యాలను మాట్లాడుటలో ప్రతిపాదనలకు కీలక పాత్రనిచ్చుటలో వారిని ప్రోత్సహించింది. సరళమైన రూపంలో ప్రతిపాదనలు అనేవి విషయము మరియు సంభావ్యత ద్వారా రూపొందించబడిన సత్యమును నొక్కి చెప్పడము. మన అనుదిన ఉపన్యాసములలో ప్రతిపాదనలను ఉపయోగిస్తూనే ఉంటాము. నేను మనిషిని అను పద సమూహమును గమనించండి. ఈ ప్రతిపాదనలో నేను అనేది విషయము మరియు మనిషిని అనేది సంభావ్యత. వేదాంత శాస్త్రములో యేసు దేవుని కుమారుడు వంటి ప్రతిపాదనలు మనకు బాగుగా తెలిసినవే. ఇటువంటి సత్యములను గూర్చి నొక్కి చెప్పే ప్రతిపాదనలు శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్రమునకు ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ఎలయనగా అవి అరిస్టాటిల్ తర్కశాస్త్ర విశ్లేషణ ఆకారంలో ఉన్నవి. తార్కిక హేతువాదం అన్నది ప్రతిపాదనలతో ఎలా పనిచేస్తుంది అను విషయముపై అరిస్టాటిల్ ఎక్కువ దృష్టిని పెట్టాడు. ఆయన అభిప్రాయములో అంతర్దృష్టి లేదా భావోద్వేగాలు, కవిత్వం లేదా ప్రతీకవాదం, విడికథ లేదా ప్రార్థనలు వంటి వ్యక్తీకరణలతో తర్కము పనిచేయదు. తర్కము ప్రధానముగా వాస్తవాల యొక్క ప్రకటనలతో ముడిపడి ఉంటుంది. సరిగా రూపొందించబడిన ప్రతిపాదనలతో మాత్రమే ఒక అంశాన్ని విశ్లేషించడానికి మనము తర్కమును ఉపయోగించవచ్చు. అరిస్టాటిల్ ప్రాముఖ్యతనిచ్చిన దానికి అనుగుణంగా శాస్త్రీయ తత్వము దాని యొక్క సాధారణ వేదాంత శాస్త్రమును ప్రతిపాదనలలో వ్యక్తము చేయడానికి కష్టపడుతుంది. ఇప్పుడు తక్కువ సాధారణ, తక్కువ విద్యాస్థాయిలో క్రైస్తవ విశ్వాసములో ఇతర వ్యక్తీకరణలు కూడా ఉండాలని శాస్త్రీయ తత్వ వేదాంత పండితులు అర్థము చేసుకున్నారు. చాలామంది శాస్త్రీయ తత్వ పండితులు పవిత్రులు మరియు తమ మతపరమైన ఒప్పుకోలులను పద్యములు, పాటలు, ప్రార్థనలు మరియు ఇతర విషయాల ద్వారా వ్యక్తపరిచారు. అయితే అధునాతన విద్యాసంబంధమైన సందర్భాలలో వేదాంతపరమైన నమ్మకాలనేవి జాగ్రత్తగా నిర్మించబడిన ప్రతిపాదనలలో, వాస్తవాల ఉద్ఘాటనలలో సమర్పించబడ్డాయి. శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్రంలోని ప్రతిపాదనల యొక్క ప్రాధాన్యతను ఉదాహరించాలంటే మరోసారి అక్వినాస్ యొక్క సుమా థియోలజికా వైపు తిరగాలి. దేవుని జ్ఞానము స్వయం నిర్ధారణగా ఉన్నదా అను శీర్షిక కలిగిన అధ్యాయముపై ఆయన చర్చను విందాము. అభ్యంతరం ఒకటి. దేవుని ఉనికి స్వయం నిర్ధారణగా ఉన్నట్లు కనిపిస్తుంది. మొదటి సూత్రాలలో మనము చూచినట్లుగా మనకు స్వయం నిర్ధారణగా తెలుపబడిన విషయాలను గూర్చిన జ్ఞానము సహజంగా మనలో నాటబడి ఉంటుంది. అయితే డమాస్కిన్ చెప్పినట్లుగా 8వ శతాబ్దపు డమాస్కిన్ను ప్రస్తావిస్తూ, దేవుని జ్ఞానము సహజముగా అన్నింటిలో నాటబడియున్నది. అందువలన దేవుని ఉనికి స్వయం నిర్ధారణగా ఉన్నది. ఈ అభ్యంతరమునకు అక్వినాస్ ఇలా స్పందించాడు. ప్రదర్శన యొక్క మొదటి సూత్రాలకు సంబంధించి తత్వవేత్త అయిన అరిస్టాటిల్ చెప్పినట్లుగా స్వయం నిర్ధారణగా ఉన్న విషయం యొక్క వ్యతిరేక భావమును ఎవరూ మనసులో ఒప్పుకోరు. అయితే దేవుడు ఉన్నాడు అను ప్రతిపాదనకు వ్యతిరేకమును మనసులో ఒప్పుకోవచ్చు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. 53:1. అందువలన దేవుడు ఉన్నాడు అనేది స్వయం నిర్ధారణ కాదు. మనము ఊహించినట్లుగా వ్యతిరేక భావనను ఏ ఒక్కరూ మనసులో ఒప్పుకోరు అని స్వయం నిర్ధారణకు అరిస్టాటిల్ ఇచ్చిన సాంకేతిక అర్థమును ఈ వాక్యభాగము సూచిస్తుంది. కాని దీనికి అతీతముగా అక్వినాస్ తన అభ్యంతరకునికి ప్రతిపాదనతో స్పందించడము మనము చూస్తాము. అతడు ప్రశంసలు లేదా విలాపముతో స్పందించలేదు. అతడు తన ప్రత్యర్థిని తిట్టలేదు లేదా బెదిరించలేదు. బదులుగా అతడు తరచుగా ప్రతిపాదనలతోనే స్పందించేవాడు. ఇక్కడ మనము అక్వినాస్లో చూస్తున్నది సాధారణంగా శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్రం యొక్క లక్షణముగా ఉంది. శాస్త్రీయ తత్వ పండితులు తమ సాధారణ వేదాంత చర్చలను అన్నింటినీ ప్రతిపాదనలకు పరిమితం చేశారు. జాగ్రత్తగా నిర్వచించిన పదములను వాస్తవ ప్రకటనలలో బాగుగా అమరిక చేసి వేదాంత సమస్యలను తర్కించారు. ఈ లక్షణం అధికారిక క్రైస్తవ వేదాంత శాస్త్రమునకు కేంద్రముగా మారింది. తద్వారా మన కాలములో కూడా క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ప్రతిపాదనలు కీలకమైనవిగానే ఉన్నాయి. తర్కశాస్త్రముపై అరిస్టాటిల్ యొక్క స్పందనతో వ్యవహరించిన శాస్త్రీయ తత్వం యొక్క 3వ విధానము స్పష్టమైన న్యాయప్రయోగమను వర్గములో సంగ్రహించబడుతుంది. ఒక పదములో స్పష్టమైన న్యాయప్రయోగము అనునది ప్రమేయములు మరియు ముగింపులను రూపొందించడానికి ఏర్పాటు చేయబడిన ప్రతిపాదనలు కలిగి ఉన్న తర్కవాదము. ఉదాహరణగా ప్రాథమిక తర్క పాఠ్య పుస్తకాలలో తరచూ బోధించబడే ఒక ప్రసిద్ధిగాంచిన స్పష్టమైన న్యాయప్రయోగము ఈ విధముగా ఉంటుంది. ప్రతిపాదన 1, సోక్రటీస్ ఒక మనిషి. ప్రతిపాదన 2, మనుష్యులందరూ మర్త్యమైనవారు. ముగింపు, అందువలన సోక్రటీస్ కూడా మర్త్యమైనవాడే. కొన్ని విధములైన తీర్మానములకు నడిపించే వాదనలుగా ప్రతిపాదనలు ఎలా క్రమపరచబడతాయో గుర్తించుటకు అరిస్టాటిల్ చాలా సమయం గడిపాడు. గుర్తింపు నియమము, వైరుధ్యములేని నియమము, మినహాయించబడిన మధ్యవర్తిత్వ నియమము, అదేవిధముగా ఊహను గూర్చిన వివిధ సక్రమతా నియమాలు, వివిధ ప్రతిపాదనల నుండి సరిగా లేక తార్కికముగా వివిధ తీర్మానములను పరోక్షంగా చూచే మార్గాల వలె తర్క నియమములుగా పిలువబడేదానిని ఆయన అన్వేషించాడు. వాస్తవానికి నిజమైన వేదాంత వాదనలు సంక్లిష్టమైనవిగా ఉంటాయి. కానీ శాస్త్రీయ తత్వ వేదాంత పండితులు అరిస్టాటిల్ నియమాలకు అనుగుణంగా ఉన్న వేదాంత శాస్త్ర వాదనలను రూపొందించడానికి ఉద్దేశించారు. సుమా థియోలజికాలోని దేవుని జ్ఞానం స్వయం నిర్ధారణగా ఉన్నదా అను విషయముపై అక్వినాస్ చర్చను మరొకసారి గమనించుదాము. తిన్ననైనా స్పష్టమైన న్యాయప్రయోగము ద్వారా దేవుని జ్ఞానము స్వయం నిర్ధారణమైనది అను ప్రతిపాదనకు అక్కడ ఆయన స్పందించాడు. ఆయన ఈ పదాలు వ్రాశాడు. స్వయం నిర్ధారణగా ఉన్న విషయం యొక్క వ్యతిరేక భావమును ఎవరునూ మనసులో ఒప్పుకోరు. కాని దేవుడు ఉన్నాడు అనే మాట యొక్క వ్యతిరేకమును మనసులో ఒప్పుకోవచ్చు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. అందువలన దేవుడు ఉనికిలో ఉన్నాడన్న విషయము స్వయం నిర్ధారణమైనది కాదు. ఇక్కడ ఇవ్వబడిన స్పష్టమైన న్యాయప్రయోగమును ఈ విధముగా చెప్పవచ్చును. ప్రతిపాదన 1, స్వయం నిర్ధారణ యొక్క వ్యతిరేకమును ఏ ఒక్కరూ మనసులో ఒప్పుకోలేరు. ప్రతిపాదన 2, దేవుడు ఉన్నాడు అనే మాట యొక్క వ్యతిరేకమును మనసులో ఒప్పుకోవచ్చు. ముగింపు, అందువలన దేవుడు ఉన్నాడు అను మాట స్వయం నిర్ధారణమైనది కాదు. జాగ్రత్తగా నిర్మించబడిన స్పష్టమైన న్యాయప్రయోగములతో అక్వినాస్ తన వేదాంతమును అన్వేషించి ఎలా కాపాడుకున్నాడో చూచుటకు ఈ వాక్యభాగం ఒక ఉదాహరణ. ఆయన ఈ అంశముపై వ్యవహరించిన విధానము మధ్యయుగ శాస్త్రీయ తత్వమునకు విలక్షణంగా ఉన్నది. వాస్తవముగా స్పష్టమైన న్యాయప్రయోగముపై ఈ విధమైన దృష్టి మన కాలములో కూడా క్రమబద్ధ వేదాంత శాస్త్రమునకు కేంద్ర లక్షణముగా ఉన్నది. సాంకేతిక పదములపై దృష్టి పెట్టడం, ప్రతిపాదనలు మరియు తార్కిక స్పష్టమైన న్యాయప్రయోగముపై ఆధారపడడంతో పాటు శాస్త్రీయ తత్వ పండితులు అరిస్టాటిల్ ప్రభావమును తమ వేదాంత శాస్త్రం యొక్క ప్రాధాన్యతల ద్వారా చూపించారు. స్థిరమైన, హేతుబద్ధమైన, సోపానుక్రమపరంగా వాస్తవికతను విశ్లేషించే బాధ్యతకు అరిస్టాటిల్ తర్కమును అనువర్తించాడు. ప్రతిదీ నిలువ హేతుబద్ధ క్రమములో చోటు చేసుకున్నట్లు చూశాడు. ఆయన అభిప్రాయములో అన్ని విషయములు ఒక కొలబద్ద యొక్క దిగువ అంచున ఉన్న వేర్వేరు అసంపూర్ణతలు మరియు పై అంచున ఉన్న స్వచ్ఛమైన ఐక్యత మరియు పరిపూర్ణ రూపమునకు మధ్య ఉన్నాయి. ఈ హేతుబద్ధ క్రమములోనే ప్రతి విధమైన వాస్తవికత యొక్క స్థానము ఎక్కడ సరిపడుతుందో గుర్తించడం తత్వశాస్త్రం యొక్క అనేక బాధ్యతల్లో ఒకటిగా ఉన్నదని ఆయన నమ్మకం. సులభమైన పదాలలో, దేవుడు తానే కొలబద్దుకు పై అంచున ఉన్నాడు. ఆయన ప్రధానుడు, సమస్తమును సృష్టించుటకు సృష్టించబడనివాడు. దేవుడు స్వచ్ఛ ఐక్యత, స్వచ్ఛ రూపము, స్వచ్ఛ జీవము గలవాడు. దేవదూతలు దేవుని కంటే ఒక అడుగు క్రింద ఉన్నారు. వారు ఆత్మ మరియు శరీరమును కలిగిన వారు కాబట్టి మానవులు దేవదూతల క్రింద ఉన్నారు. అనేక రకాలైన జంతువులు తమ స్థానమును మానవుల క్రింద కలిగి ఉన్నవి. తరువాత మొక్కలు, తదుపరి ఆకర్బన పదార్థములు, తరువాత గాలి, అగ్ని, భూమి మరియు నీరు అను నాలుగు ప్రాథమిక మూలకాలు, మరియు చివరిగా ప్రధాన పదార్థము దిగువన ఉంటుంది. తమ అరిస్టాటిల్ సంస్కృతులతో సంభాషించడానికి, ఈ అరిస్టాటిల్ పద్ధతి ప్రకారముగా తమ వేదాంత శాస్త్రమును వివరించడానికి శాస్త్రీయ తత్వ పండితులు ప్రయత్నించారు. పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రం యొక్క క్రమములో వారి సిద్ధాంత సారాంశములను బలముగా నిర్దేశించారు. అనగా వారు అరిస్టాటిల్ సోపానుక్రమం యొక్క ఉన్నత స్థాయిలకు సమాంతరముగా ఉన్న క్రైస్తవ బోధలతో ఆరంభించి దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. తదుపరి అరిస్టాటిల్ కొలబద్ద యొక్క తక్కువ స్థాయిలతో సమాంతరముగా ఉన్న బోధలపై దృష్టి పెట్టారు. అన్ని వేళలా ప్రతి భాగము ఇతర భాగములతో ఎలా సరిపోతుందో వివరిస్తూ తమపై నుండి వచ్చిన వేదాంత శాస్త్రమంతటిపై ఆవరించిన క్లిష్టమైన హేతుబద్ధ క్రమాన్ని స్పష్టము చేయడానికి చూచారు. పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రముపై ఈ విధమైన ధోరణిని థామస్ అక్వినాస్ సుమా థియోలజికా అమరికలో స్పష్టముగా చూడవచ్చు. ఆయన సుమాలో ఒకటవ భాగం ఉపోద్ఘాతముతో ఆరంభమై శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్రములో ఉన్నత ప్రాధాన్యత గల అంశము వైపు కొనసాగుతుంది. అద్వితీయ దేవుడు. తదుపరి అక్వినాస్ ఆశీర్వాదకరమైన త్రిత్వము వైపు మరలాడు. తరువాత అతడు సృష్టి మీద దృష్టి పెట్టాడు మరియు ఇది అన్ని విషయాలకు మొదటి కారణం దేవుడే అని ఇంకనూ శ్రద్ధ చూపుతున్న అధ్యాయము. తదుపరి సృష్టిలో గొప్పదాని వైపు మరలాడు అక్వినాస్. దేవదూతలు తరువాత దేవదూతలకు క్రింది ఉన్న భౌతిక సృష్టిని సూచించే ఆరు దినముల సృష్టిని ఆయన చర్చించాడు. అటు తరువాత ఆత్మ మరియు శరీరమును కలిగి ఉన్న మానవత్వమును అధ్యాయము ఉన్నది. చివరిగా భౌతిక ప్రపంచములో ఉన్న వాటితో సహా సృష్టి అంతటిపై దేవుని ప్రభుత్వమును గురించి చెప్తూ అక్వినాస్ సుమాలో భాగము ఒకటిని ముగించాడు. అక్వినాస్ యొక్క సుమా థియోలజికాలో ప్రతిబింబించిన అరిస్టాటిల్ ప్రాధాన్యతలు శాస్త్రీయ తత్వం యొక్క సాధారణ వ్యూహమును చూపిస్తాయి మరియు ఈ ధోరణి శతాబ్దాలుగా అధికారిక క్రైస్తవ వేదాంత శాస్త్రమును కలిగి ఉంది మరియు ఇది అధునాతన ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత శాస్త్రములో కూడా ఉంది. క్రైస్తవ వేదాంత శాస్త్రము క్రొత్త నిబంధన పద్ధతుల నుండి గ్రీకుల ఆలోచన విధానములోనికి మారిన కొన్ని విధానములను మనం ఇప్పటి వరకు చూచాము. మొదటిగా సంఘపితృల కాలములోని నవీన ప్లాటో ద్వంద్వాదమును మరియు తదుపరి మధ్యయుగములోని అరిస్టాటిల్ హేతువాదమును చూచాము. కాబట్టి ఇప్పుడు ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రము ఈ అభివృద్ధులతో పోల్చబడిన మార్గములను మనము చూద్దాము. ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రమును పరిశీలించడానికి చాలా మార్గాలు ఉన్నాయి గనుక ఒక చిన్న భాగమునకు మాత్రమే మనలను మనం పరిమితం చేసుకోవాలి. ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రంలో మూడు దశలను మనము చూద్దాము. మొదటిగా 16వ శతాబ్దపు ఆరంభ సంస్కర్తల వేదాంత శాస్త్రము, రెండవదిగా సాంప్రదాయిక ప్రొటెస్టెంట్ల ఒప్పుకోలుడు, మరియు మూడవదిగా ఆధునిక ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత శాస్త్రము. ప్రారంభ సంస్కర్తల వేదాంత శాస్త్రముతో ఆరంభించుదము. లేఖనముల ఆధారముగా క్రైస్తవ వేదాంత శాస్త్రమును పునర్నిర్మించుట ప్రారంభ ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రం యొక్క లక్ష్యమై ఉండినది. ఉదాహరణకు మార్టిన్ లూథర్ మరియు జాన్ కెల్విన్ వేదాంత శాస్త్రములో బైబిల్ అధికారమును పునరుద్ఘాటించాలని ప్రగాఢమైన వాంఛ కలిగి ఉండిరి. వారు రోమన్ కేథలిక్ సిద్ధాంతములను మరియు విప్లవాత్మకమైన అన్నాబాప్టిస్టుల సవాళ్లను ప్రత్యక్షంగా లేఖనముల ద్వారా ఎదుర్కొన్నారు. ఫలితముగా లూథర్ లేదా కెల్విన్ ఆధునిక క్రమబద్ధ వేదాంత శాస్త్రమునకు అనుగుణంగా ఉన్న దేనిని వ్రాయలేదు. బదులుగా లూథర్ ప్రతినిధి అయిన ఫిలిప్ మెలాన్చన్ మరియు కెల్విన్ అనుచరుడైన థియోడర్ బిజా అనువారు ప్రారంభ ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రమును క్రమపరిచారు. అయినను ప్రారంభ సంస్కర్తల రచనలలో కూడా సంఘపితృల కాలపు వేదాంత శాస్త్ర మరియు శాస్త్రీయ తత్వ వేదాంత శాస్త్ర లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్ అను ప్రసిద్ధి చెందిన కెల్విన్ రచనను గమనించండి. మత విరోధమైన సిద్ధాంతముల నుండి ప్రొటెస్టెంట్లను రక్షించడానికి ఇన్స్టిట్యూట్స్ మొట్టమొదటిగా వ్రాయబడింది. అయితే ప్రొటెస్టెంట్ల అభిప్రాయములను కాపాడుకునుటలో సంస్కరణకు కొన్ని శతాబ్దముల ముందు వేదాంత శాస్త్రము నిర్మించుటకుగాను అభివృద్ధి చెందిన విధములకు ప్రాముఖ్యమైన సమీప అనుబంధములను కెల్విన్ ప్రతిబింబించాడు. ఇప్పుడు కెల్విన్ కేవలం సంఘపితృల కాలపు లేదా శాస్త్రీయతత్వ వేదాంత శాస్త్ర పద్ధతులను అనుసరించాడు అని చెప్పడం న్యాయం కాదు. ఏదేమైనా ఇన్స్టిట్యూట్స్లో అరిస్టాటిల్ సాంకేతిక పదాలలో ఉపయోగించిన తర్కం ఎడల ప్రాముఖ్యమైన శ్రద్ధను చూపించాడు. ఆయన వేదాంతమును ఎక్కువగా ప్రతిపాదనలలో వ్యక్తపరిచాడు. అంశాలను తర్కించడానికి స్పష్టమైన న్యాయ ప్రయోగమును నిర్మించాడు మరియు పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రం యొక్క ప్రాధాన్యతలకు అనుగుణంగా తన వేదాంత శాస్త్రమును నిర్మించుకున్నాడు. కెల్విన్ రచనలోని ప్రతి విషయమును చర్చించుకున్నటకు సమయము సరిపోదు గనుక వేదాంత శాస్త్రములో కేంద్ర సాధకంగా ఉన్న హేతువాదమును మరియు పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రం ప్రాధాన్యతలను ఆయన అనుసరించిన విధానమును చూద్దాము. ఒకవైపు తర్కశాస్త్రము లేదా తర్కమును అధ్యయనము చేయుట్లో గల ప్రయోజనములను, అవి అవిశ్వాసులచే అభివృద్ధి చేయబడినప్పటికీ కూడా కెల్విన్ నొక్కి చెప్పిన విధానమును వినండి. ఇన్స్టిట్యూట్స్లోని 2వ పుస్తకం 2వ అధ్యాయంలో ఆయన ఈ మాటలను వ్రాశాడు. భౌతిక శాస్త్రము, తర్కశాస్త్రము, గణిత శాస్త్రము మరియు ఇతర సారూప్య విజ్ఞాన శాస్త్రాలలో భక్తిహీనుల ద్వారా దేవుడు మనకు సహాయము మరియు పరిచర్య చేయుటకు ఇష్టపడుతుంటే మనము దాని నుండి పొందుకుందాం, లేదంటే మనకు అందించబడిన దేవుని బహుమానములను నిర్లక్ష్యం చేస్తే మన సోమరితనమును బట్టి మనమే శిక్షించబడతాము. తర్కశాస్త్రము లేదా తర్కం యొక్క ఈ ఆమోదమునకు అనుగుణంగా కెల్విన్ రచనలు కేవలము లేఖనములు బోధించే విషయాల పట్ల శ్రద్ధ చూపించడం మాత్రమే కాదుగాని ఆ బైబిల్ అనుసారమైన బోధనలను అరిస్టాటిల్ తర్క ప్రమాణములకు అనుగుణమైన మార్గాలలో వివరించడానికి కూడా శ్రద్ధ చూపుతాయి. మరోవైపు మధ్యయుగ వేదాంత శాస్త్ర నిర్మాణములను దగ్గరగా ప్రతిబింబించు విధములలోనే కెల్విన్ రచించిన ఇన్స్టిట్యూట్స్ అనే పుస్తకము కూడా పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రం యొక్క ప్రాధాన్యతలను పెద్ద ఎత్తున ప్రతిబింబిస్తున్నవి. ఇన్స్టిట్యూట్స్ 4 పుస్తకాలుగా విభజించబడింది. మొదటి పుస్తకము సృష్టికర్తగా దేవుని జ్ఞానమును గురించి చర్చిస్తుంది. ఈ పుస్తకములో దేవునిని గురించి మరియు దేవుడు సర్వోన్నతుడైన సృష్టికర్తగా మరియు విశ్వమును నియంత్రించేవానిగా వివరించాడు. 2వ పుస్తకము విమోచకునిగా దేవుని జ్ఞానముపై దృష్టి పెడుతుంది. క్రీస్తు తన ప్రజల కొరకు రక్షణను నెరవేర్చినట్లుగా ప్రపంచములో దేవుని జోక్యమునకు సంబంధించిన మరిన్ని భూసంబంధమైన విషయాలను ఇది పరిగణిస్తుంది. 3వ పుస్తకము కృప పొందుకోవడం, దాని ప్రయోజనములు మరియు ప్రభావములను గురించి చర్చిస్తుంది. క్రీస్తులో నెరవేర్చబడిన రక్షణ వ్యక్తిగతముగా ప్రజలకు ఎలా వర్తిస్తుంది అనే విషయమును మరియు రక్షణను పొందుకునిన ప్రజల వ్యక్తిగత జీవితాలలో రక్షణ అనునది ఎటువంటి ఆశీర్వాదాలు మరియు ప్రభావాలను తెస్తుంది అనే విషయమును కెల్విన్ వివరించాడు. 4వ పుస్తకము మరింత తక్కువ స్థాయిలో ఉన్న ఆచరణాత్మకమైన విషయాలపై దృష్టి పెడుతుంది. సంఘము, దాని సంస్కారము మరియు పౌర ప్రభుత్వం ఎడల దాని సంబంధము. కాబట్టి కెల్విన్ అధిక ఖగోళ భావనల నుండి తక్కువ మరియు మరింత లౌకిక విషయాల వైపు తరలినట్లుగా మనము చూడగలము. దేవుడు సృష్టిపై గొప్ప సార్వభౌమ అధికారము గలవాడు అనే విషయమును మొదటగా చర్చించాడు. క్రీస్తులో దేవుడు చరిత్రలో జోక్యం చేసుకున్నాడు అనునది 2వ విషయముగా చర్చించాడు. వ్యక్తిగత ప్రజల రక్షణ అనేది తదుపరి చర్చించాడు. చివరిగా ఆచరణాత్మక అనుదిన క్రైస్తవ ఆందోళనల విషయాలను చర్చించాడు. కాబట్టి పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రము మరియు తర్కము ఎడల అతని ఆమోదము ప్రకారము సంస్కరణకు మునిపే సంఘ చరిత్రలో అభివృద్ధి చెందిన వేదాంత పద్ధతులను మరియు ప్రాధాన్యతలను కెల్విన్ అనుసరించాడు. వేదాంత శాస్త్రం యొక్క ఆరంభ అభివృద్ధులపై ఆదిమ ప్రొటెస్టెంట్ వేదాంతము ఆధారపడు విషయమును మనము గుర్తించుటతో పాటుగా ప్రొటెస్టెంట్ల వడంబడికల వారసత్వము విషయంలో కూడా అదే నిజమని మనము చెప్పాలి. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతములకు చెందిన ప్రొటెస్టెంట్లు తమ విశ్వాసమును సంగ్రహించు పలు సాంప్రదాయక క్యాటకిజంలను మరియు ఒప్పుకోలులను ఉత్పత్తి చేశారు. ఉదాహరణ కొరకు సుమారు 1647లో వ్రాయబడిన వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ యొక్క వేదాంత శాస్త్రమును గమనించండి. ఆరంభ ప్రొటెస్టెంట్ల వలె లేఖన బోధనకు ప్రాముఖ్యతనిచ్చినంత మాత్రాన వెస్ట్మినిస్టర్ వేదాంత శాస్త్రమును కేవలం శాస్త్రీయతత్వముగా పిలవడం న్యాయం కాదు. ఇప్పటికీ ఒప్పుకోలు అనునది మధ్యయుగ వేదాంత శాస్త్ర దృక్పథం వలన ప్రభావితం చేయబడినదనిన విషయం వాస్తవం. అరిస్టాటిల్ తర్కము సాంకేతిక పదాలపై ఆధారితమైన విధానమును, ప్రతిపాదనలు వ్యక్తీకరణము యొక్క కేంద్రముగా ఉన్న విధానమును, వేదాంత శాస్త్రమును అందించుటలో గల స్పష్టమైన న్యాయ ప్రయోగం యొక్క విధానమును, మరియు పైనుండి వచ్చిన వేదాంత శాస్త్ర ప్రాధాన్యతల పరముగా వేదాంత శాస్త్ర అంశములను అది ఏర్పరిచే విధానములన్నిటినీ ఒప్పుకోలు హత్తుకుంటుంది. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్లో తర్కం యొక్క అత్యంత ప్రాముఖ్యమైన పనిని మనము చూడగలము. ఇది ప్రత్యేకముగా 1వ అధ్యాయము 6వ పేరాలో స్పష్టమవుతుంది. అది ఎలా ఉన్నదో చూడండి. ఆయన మహిమ, మానవుని రక్షణ, విశ్వాసము మరియు జీవితమునకు అవసరమైన విషయములన్నిటిలో దేవుని సలహా అనేది లేఖనములలో వ్యక్తీకరించబడి ఉండవచ్చు, లేదా మంచి లేదా అవసరమైన పర్యవసానము లేఖనము నుండి ఊహించబడవచ్చు. దేవుని మహిమ మరియు మన రక్షణ, విశ్వాసము మరియు జీవితమునకు అవసరమైన ప్రతిదీ రెండు మార్గాలలో కనిపిస్తుందన్న విషయమును ఇక్కడ గమనించండి. ఒకవైపు ఈ సత్యములు స్పష్టముగా లేఖనములో చెప్పబడినవి, అనగా బైబిల్ కొన్ని ప్రాముఖ్యమైన సత్యములను స్పష్టముగా బోధిస్తుంది. అయితే మరోవైపు ఇతర క్రైస్తవ సిద్ధాంతములు బహుశా మంచి మరియు అవసరమైన పర్యవసానములను లేఖనము నుండి ఊహించవచ్చు. ఈ కథనము ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రములో హేతువాదమునకు లేదా తర్కమునకు ప్రాముఖ్యమైన పాత్రను ఇస్తుంది. ఈ ప్రొటెస్టెంట్ వేద పండితులు తమ పనిని చేసినప్పుడు లేఖనములోని అన్వయింపును గ్రహించడానికి హేతువాదమును లేదా తర్కమును వారు ఉపయోగించడివారు. ఈ విధముగా వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ పూర్వకాలపు పద్ధతుల యొక్క ఖచ్చితమైన ధోరణిని వెల్లడిస్తుంది. దీనికంటే విశ్వాసపు ఒప్పుకోలు యొక్క విస్తృత ఆకారము కూడా పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రం యొక్క ప్రాధాన్యతలను ప్రత్యక్షపరుస్తుంది. ఒప్పుకోలులోని అధ్యాయములు ఈ క్రమమును అనుసరిస్తాయి. లేఖనం యొక్క అను శీర్షిక కలిగిన 2వ అధ్యాయము, తర్వాత 2 మరియు 3 అధ్యాయములు ఉన్నత ఆత్మీయ వాస్తవికతను అనగా దేవునిపై దృష్టి పెడతాయి. తర్వాత 4 మరియు 5 అధ్యాయములు సృష్టిని గూర్చి చర్చిస్తాయి. అటు తర్వాత ప్రాపంచిక లేదా భూసంబంధమైన అంశాలపై దృష్టి పెడతాయి. 6 నుండి 17 వరకు మానవాళి పాపములో పడిపోయిన విధానమును మరియు విమోచన విధానమును గురించి చర్చిస్తాయి. తదుపరి 18 నుండి 31వ వరకు సంఘం యొక్క క్రైస్తవ జీవితమునకు సంబంధించిన ఆచరణాత్మక విషయాలను చర్చిస్తాయి. చివరిగా 32 మరియు 33 అధ్యాయాలు ప్రపంచ చరిత్ర ముగింపును గురించి మాట్లాడతాయి. ఈ ఆకారంలో ప్రస్తుతించబడిన వేదాంత శాస్త్ర ప్రాధాన్యతలు అనేకమైన సాంప్రదాయ ప్రొటెస్టెంట్ ఒప్పుకోలులను మరియు క్రైస్తవ హితోపదేశములను కలిగి ఉన్నాయి. ప్రారంభ ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రం యొక్క ఈ సాధారణ ధోరణులు మరియు సాంప్రదాయ ప్రొటెస్టెంట్ ఒప్పుకోలులను మనసులో ఉంచుకుని ఆధునిక క్రమబద్ధ వేదాంత శాస్త్రము అదే విధమైన ధోరణులను కొనసాగిస్తుందని మనం గ్రహించవచ్చు. ఉదాహరణ కొరకు 1797 నుండి 1878 వరకు నివసించిన ప్రిన్స్టన్ సెమినారీలోని చార్లెస్ హార్జ్ యొక్క క్రమబద్ధ వేదాంత శాస్త్రమును గమనించుదాము. ఆయన క్రమబద్ధ వేదాంత శాస్త్రమంతటిలో సాంప్రదాయ సాంకేతిక పదాలను ఉపయోగించినప్పుడు, ప్రతిపాదనలపై ఆధారితమైనప్పుడు, స్పష్టమైన న్యాయ ప్రయోగమును జాగ్రత్తగా ఉపయోగించి తన ఆలోచనను నిర్మించుకున్నప్పుడు హేతువాదము మరియు తర్కమునకు హార్జ్ కేంద్ర స్థానమును ఇచ్చి మరియు పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రం యొక్క ప్రాధాన్యతలను అనుసరించాడు. మరోవైపు వేదాంత శాస్త్రములో మధ్యయుగ శాస్త్రీయ తత్వము మరియు ప్రారంభ ప్రొటెస్టెంట్ల యొక్క నియమాలను అధిగమించే ఒక పాత్రను తర్కమునకు హార్జ్ ఆమోదించాడు. ఆధునిక శాస్త్రజ్ఞులకు అనుగుణమైన మార్గాలలో వేద పండితులు తమ క్రమశిక్షణను ఎలా పాటించాలో చెప్పిన ఆయన విధానాలను చూద్దాం. ఆయన క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని మొదటి పుస్తకము 5వ భాగంలో ఈ మాటలను రాశాడు. విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రకృతిని అధ్యయనం చేయడానికి కొన్ని పూర్వాలోచనలు కలిగి వస్తాడు. అతడు జ్ఞాన అవగాహన యొక్క విశ్వసనీయతను ఊహిస్తాడు. అతడు మానసిక కార్యకలాపాల యొక్క విశ్వసనీయతను కూడా ఊహించాలి. అనుభవం ద్వారా నేర్చుకొనబడని ఆ సత్యముల నిశ్చయత పైన కూడా ఆధారపడాలి. ప్రతి పరిణామమునకు ఒక కారణముంటుంది. ఒకే రకమైన పరిస్థితుల్లో అదే కారణం అదే రకమైన పరిణామములను ఇస్తుంది. అతని కాలములో విజ్ఞాన శాస్త్రములు ఎలా అర్థము చేసుకొనబడినవో వివరించిన తరువాత క్రమబద్ధ వేదాంత పండితులను గూర్చి హార్జ్ ఒక మాటను చెప్పాడు. విజ్ఞాన శాస్త్రజ్ఞునికి ప్రకృతి ఎలాగో వేదాంత పండితునికి బైబిల్ అలాగే. అది అతనికి సత్యముల గిడ్డంగి మరియు బైబిల్ బోధించే విషయాలను తెలుసుకునుటలో ఆయన పద్ధతి ప్రకృతి బోధించే విషయాలను తెలుసుకునుటకు ప్రకృతి తత్వవేత్త ఉపయోగించే పద్ధతి ఒకటే. కాబట్టి ఆయన కాలంలోని విజ్ఞాన శాస్త్రం ప్రకారము హాడ్జ్ హేతువాదము మరియు తర్కము ఎడల తన అవగాహనను మార్చుకునినప్పటికీ ఒక క్రమబద్ధ వేదాంత పండితునిగా వేదాంత శాస్త్రమును నిర్మించుటకు సాంప్రదాయకమైన హేతువాదము మరియు తర్కమును ప్రాముఖ్యమైన పరికరాలుగా ఆయన చూచిన విధానమును మనము చూడొచ్చు. మరోవైపు హాడ్జ్ యొక్క క్రమబద్ధ వేదాంత శాస్త్రము పైనుండి వచ్చిన వేదాంత శాస్త్రం యొక్క ప్రాధాన్యతలను కూడా అనుసరిస్తుంది. ఆయన క్రమబద్ధ వేదాంత శాస్త్రమును చూచినప్పుడు క్రైస్తవ వేదాంతమునకు ఆయన ఇచ్చిన సారాంశం వెల్లడి అవుతుంది. అతని క్రమబద్ధ వేదాంత శాస్త్రము ఉపోద్ఘాతముతో ఆరంభమై దేవుని గురించిన శాస్త్రము అని పేరు పెట్టబడిన ఒకటవ భాగంలో కొనసాగుతుంది. అక్కడ ఆయన దేవుని సిద్ధాంతమును గురించి చర్చించాడు. మానవ శాస్త్రముగా పేర్కొనబడిన రెండవ భాగము ప్రాధాన్యతల కొలబద్దలో క్రిందికి మానవత్వం వైపు కొనసాగుతుంది. తరువాత మూడవ భాగము రక్షణ శాస్త్రము. ఇది క్రీస్తులో దేవుని కార్యం యొక్క అత్యధిక భావనతో ఆరంభమై ప్రజల వ్యక్తిగత జీవితములలో రక్షణను గురించిన అనువర్తనను చర్చిస్తుంది మరియు తరువాత కృప యొక్క ఆచరణాత్మక మార్గములను చర్చిస్తుంది. సాంప్రదాయకమైన క్రమమును అనుసరించి నాలుగవ భాగమైన రాకడ శాస్త్రముతో అనగా చివరి దినములతో అతని వేదాంత శాస్త్రమును ముగించాడు. కాబట్టి ప్రతి యుగములో నమ్మకమైన క్రైస్తవులు లేఖనములకు విధేయులై జీవిస్తూ వారు నివసిస్తున్న అన్య సంస్కృతులకు సముచితమైన మార్గాలలో లేఖన బోధలను వ్యక్తపరిచారని కూడా మనము చూడవచ్చు. క్రైస్తవ వేదాంత శాస్త్రమును వ్యక్తపరిచే ఒక ప్రధాన మార్గమును క్రమబద్ధ వేదాంత శాస్త్రము ఎలా అభివృద్ధి చేసినదో మనం ఇప్పటి వరకు చూశాము. గనుక ఇప్పుడు మూడవ ప్రధాన అంశమైన క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క విలువలు మరియు ప్రమాదములను మనము చర్చించుదాము. రానున్న పాఠములలో ఈ విషయాలను మరింత వివరంగా చర్చిస్తాము. కాబట్టి ఇప్పుడు కొన్ని విశాలమైన అంశాలను మాత్రమే చూద్దాము. క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క కొన్ని అనుకూల మరియు ప్రతికూల లక్షణములను చూడాలంటే ఇతర పాఠములలో వేదాంత శాస్త్ర నిర్మాణమును గురించి ఎలా వివరించామో జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు గాను దేవుడు మనకు దయచేసిన మూడు ప్రధాన వనరులను గురించి మాట్లాడిన విషయమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. లేఖన వివరణ, సమాజములో పాలుపంపులు మరియు క్రైస్తవ జీవన విధానము. లేఖన వివరణ అనేది ప్రత్యేక ప్రత్యక్షతపై దృష్టి పెట్టినప్పుడు మనం ఉపయోగిస్తాము మరియు అన్ని విషయాలలో దేవుని సాధారణ ప్రత్యక్షతపై దృష్టి పెట్టినప్పుడు ఇతర రెండు వనరులను ఉపయోగిస్తాము. సమాజంలో పాలుపంపులు అనునది సాధారణ ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యమైన కోణమును అందుబాటులో ఉంచుతుంది. ఇతర ప్రజల యొక్క సాక్ష్యము, ప్రత్యేకముగా ఇతర క్రైస్తవుల సాక్ష్యము. క్రైస్తవ జీవనము మన దృష్టిని సాధారణ ప్రత్యక్షత యొక్క ఇతర ముఖ్యమైన కోణముల వైపు ఆకర్షిస్తుంది. క్రీస్తు కొరకు మనము జీవించున్నప్పుడు కలుగు అనుభవాల ద్వారా నేర్చుకునే విషయాలు, పాపముతో పోరాడి ఆత్మలో నడుచుట, దేవుని ప్రజలు ఆయన దర్శనమును తెలుసుకుని మరియు క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకుగాను పరిశుద్ధాత్ముడు సహాయపడే సాధారణ మార్గాలుగా ఈ మూడు వేదాంత శాస్త్ర వనరులు ఉన్నాయి. మనకున్న ప్రత్యేక నమ్మకాల ఎడల సరైన విశ్వాస స్థాయిలను అంచనా వేయుటకు సరిపడే విధముగా ఈ ప్రధాన వేదాంత శాస్త్ర వనరులు ఉన్నట్లు మనము జ్ఞాపకం చేసుకుంటాము. లేఖన వివరణ యొక్క సాక్షులుగా సమాజంలో పాలుపంపులు మరియు క్రైస్తవ జీవనమనునవి ఒక విషయముతో పొంతనగాను మరియు అనుకూలముగాను ఉన్నప్పుడు ఆ అంశమును గూర్చిన మన నిర్ధారణ మరియు నిశ్చయత యొక్క స్థాయి సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈ సాక్ష్యములు ప్రతికూలంగాను తక్కువ విలువగాను ఉన్నప్పుడు ఇవ్వబడిన అంశమును గూర్చిన మన ఒప్పుకోలు మరియు నిశ్చయత స్థాయి సాధారణంగా తగ్గిపోతాయి. లేఖన వివరణ, సమాజంలో పాలుపంపులు మరియు క్రైస్తవ జీవనమను వనరులు క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటలో ప్రాముఖ్యమైన పాత్రలను వహిస్తాయి. గనుక క్రమబద్ధీకులు ఈ వనరులలో ప్రతిదానిని ఏ విధముగా ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నించడం ద్వారా క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క విలువలు మరియు ప్రమాదాలపై కొన్ని ముఖ్యమైన అంచనాలను వేయవచ్చు. దేవుడిచ్చిన మూడు వనరులను ఉపయోగించుటలో గల మన సామర్థ్యమును క్రమబద్ధ వేదాంత శాస్త్రము ఎలా అవరోధిస్తుంది మరియు మెరుగుపరుస్తుంది? మొదటిగా క్రైస్తవ జీవన విధానమునకు సంబంధించిన క్రమబద్ధతను గూర్చి మాట్లాడదాము. రెండవదిగా సమాజంలో పాలుపంపులకు సంబంధించిన క్రమబద్ధతను గురించి మాట్లాడదాము మరియు మూడవదిగా లేఖన వివరణకు సంబంధించిన క్రమబద్ధతను గురించి మాట్లాడదాము. క్రైస్తవ జీవనముపై క్రమబద్ధత ఎటువంటి అనుకూల మరియు ప్రతికూల ప్రభావములను కలిగి ఉన్నదో మొదట చూద్దాము. క్రైస్తవ జీవన విధానమను వనరును గూర్చి అనేక విధాలుగా వివరించవచ్చు మరియు అది ఎలా పనిచేస్తుందో అనే విషయముపై తర్వాత పాఠములలో వివరంగా చూద్దాము. ఇప్పుడు క్రైస్తవ జీవనమును గూర్చి క్లుప్తముగా మాట్లాడుదాము. మన అధ్యయనములో క్రైస్తవ జీవనములో మన పవిత్రీకరణ, పరిశుద్ధతలో మన అభివృద్ధిని మూడు అనుబంధ విషయాలలో మాట్లాడుదాము. మనము భావనాత్మక స్థాయిలో, ప్రవర్తనా స్థాయిలో మరియు భావోద్వేగ స్థాయిలో పరిశుద్ధపరచబడాలి. మరో మాటలో మన ఆలోచనలు దేవుని చిత్తప్రకారముగా ఉండాలి, మన పనులు దేవుని చిత్తప్రకారముగా ఉండాలి, మన భావోద్వేగాలు కూడా దేవుని చిత్తప్రకారంగా ఉండాలి. క్రైస్తవ జీవనం యొక్క ఈ మూడు కోణాలను ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపాథోస్గా మాట్లాడదాము. క్రైస్తవ జీవనం యొక్క ఈ మూడు కోణముల నుండి ప్రయోజనములను పొందుటలో క్రమబద్ధ వేదాంత శాస్త్రము మన సామర్థ్యమును పెంచే మరియు ఆటంకపరిచే క్లిష్టమైన విధానాలు ఇవి. మొదటిగా సానుకూల వైపును చూద్దాము. వేదాంత శాస్త్రమునకు ఒక వనరుగా క్రమబద్ధత క్రైస్తవ జీవన విధానమును ఎలా మెరుగుపరుస్తుంది? సానుకూల దృక్పథంలో క్రమబద్ధ వేదాంత శాస్త్రము ప్రత్యేకముగా సాంప్రదాయ పద్ధతి విషయంలో బలమైనదిగా ఉంటుంది. క్రమముగా ఆలోచన చేయు విధానమును అది మనకు కలిగిస్తుంది. అనుదిన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలను సరైన రీతిలో పరిగణించుటకు ఒక సంభావిత ప్రణాళిక. దినదినము క్రీస్తు కొరకు జీవించాలని ప్రయత్నిస్తుండగా తార్కిక సామరస్యమైన కోణం, దేవుని స్థిరమైన దృఢమైన దృక్పథం, మనము మరియు మన చుట్టూనున్న ప్రపంచ దృక్పథం నుండి పొందుకొనవలసిన పరిస్థితులను మనం ఎదుర్కొంటాము. అటువంటి వీక్షణలను కనుగొనే అతి ముఖ్యమైన విషయాలలో క్రమబద్ధ వేదాంత శాస్త్రం ఒకటి. మనము కేవలము సంబంధము లేని నమ్మకములను కలిగి ఉన్నప్పుడు మన జీవితమును గురించిన ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు లేదా దేవుని గౌరవించు నిర్ణయాలను తీసుకున్నటకు మన పరిస్థితులను మనం అంచనా వేయలేము. ఒకప్పుడు నా స్నేహితుని ఆసుపత్రిలో దర్శించిన విషయం జ్ఞాపకమునకు వస్తుంది. అతడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు మరియు ఎక్కువ ప్రార్థన అవసరతలో ఉన్నాడు. కానీ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నావా అని నేను అతన్ని అడిగినప్పుడు అతడు చెయ్యను అని చెప్పాడు. అతడి సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించింది. కాబట్టి కారణం ఏమిటో వివరించమని నేను అతన్ని అడిగాను. నేను దేవుని సార్వభౌమత్వమును నమ్ముతాను, కాబట్టి ప్రార్థన ఎటువంటి మార్పును కలిగించదని నాకు తెలుసు అని అతడు జవాబిచ్చాడు. నా స్నేహితునికి ఏమైంది? సరే, చాలా విషయాలలో అతడు కొంత క్రైస్తవ వేదాంత శాస్త్రమును గ్రహించి క్రైస్తవ బోధన అంతా అదే అని పరిగణించాడు. దేవుడు చరిత్రపై నియంత్రణను కలిగి ఉన్నాడని అతడు సరిగా అర్థము చేసుకున్నాడు. దేవుడు పరిపూర్ణంగా సార్వభౌముడు. ప్రార్థన యొక్క ఉపయోగము దేవుడు తన సర్వోన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చుటకు ప్రార్థనను ఉపయోగించుకునే విధానముల వంటి క్రైస్తవ విశ్వాసములోని ఇతర సత్యాలకు ఆ సత్యమును ఎలా అనుసంధానం చేయాలో నా స్నేహితునికి తెలియలేదు. దేవుని సార్వభౌమత్వము ప్రార్థన అవసరతను తగ్గించదు, కానీ వాస్తవానికి అది ప్రార్థనకు తార్కిక ఆధారముగా ఉన్నది. దేవుడు సర్వోన్నతుడు గనుక మనము ప్రార్థిస్తాము. ఆయన నియంత్రణలో ఉన్నాడు గనుక సహాయము కొరకు మనము ఆయన వైపు తిరుగుతాము. దేవుడు నియంత్రణలో లేకపోతే సహాయము కొరకు మనము వేరే వారి వైపు తిరగాలి. నా స్నేహితుడు ఈ విషయాలు అర్థం చేసుకునుంటే క్రమబద్ధ వేదాంత శాస్త్రంలో మరింత శిక్షణ పొందితే ప్రార్థన మరియు దేవుని సార్వభౌమత్వమునకు మధ్య సంబంధమును అతడు అర్థము చేసుకుని ఉంటే కష్టకాల అనుభవాలలో తన జీవితమును గడుపుటకు మరింత సిద్ధపడి ఉండేవాడు. అదే సమయంలో ఛాందసత్వము అనునది క్రమబద్ధ వేదాంత శాస్త్రమునకు ఎంతటి అనుకూలముగా ఉన్నప్పటికీ దాని నుండి ఎక్కువగా ఆశిస్తే అది మన క్రైస్తవ జీవనమునకు అవరోధముగా ఉండగలదు. క్రమబద్ధ వేదాంత శాస్త్రము మన దృష్టిని క్రైస్తవ విశ్వాసంపై జాగ్రత్తగా హేతుబద్ధమైన ఆలోచనను చేయునట్లు చేస్తుంది మరియు ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. మన నమ్మకములను తార్కిక వ్యవస్థలో అమర్చుటలో మునిగిపోయి క్రైస్తవ జీవితం యొక్క ఇతర కోణములను, ముఖ్యముగా ఆర్థోప్రాక్సిస్ను అనగా మన ప్రవర్తనలను దేవుని చిత్తమునకు అనుగుణంగా చేయుట మరియు ఆర్థోపాథోస్ అనగా మన భావోద్వేగములను దేవుని చిత్తమునకు అనుగుణంగా ఉంచుకోవాలని విషయములను నిర్లక్ష్యం చేస్తాము. ఉదాహరణకు క్రమబద్ధతలలో ఎక్కువగా మునిగిపోయిన వారు క్రైస్తవ విశ్వాసపు అభ్యాసములో మరియు ఆచరణలో తమ దృష్టిని తగ్గించుకుంటారు. ఆరాధన, కృపలో పాలు పొందుట, ఇతరులకు సేవ చేయుట మరియు పరిశుద్ధాత్మని యొక్క స్పష్టమైన మరియు భావోద్వేగ నడిపింపు వంటి విషయాలను వారు పట్టించుకోరు. క్రైస్తవ జీవన విధానమును సంక్లిష్ట విషయాలకు, సాంప్రదాయ విషయాల వరకు పరిమితం చేసి క్రైస్తవ జీవనం యొక్క ఎక్కువ ఆచరణాత్మక మరియు వ్యక్తిగత విషయాలను తొలగిస్తారు. హేతుబద్ధమైన క్రమబద్ధ వేదాంత శాస్త్రము ప్రాముఖ్యమైనదే, కానీ మన విశ్వాసము కేవలము సిద్ధాంతముల వ్యవస్థ కాదు. అది ఆచరించవలసిన ఆచరణాత్మక విశ్వాసము మరియు కాపాడుకోవలసిన వ్యక్తిగత సంబంధమై ఉన్నది. వేదాంత విద్యార్థుల జీవితములలో ఈ సమస్యను నేను ఎన్నిసార్లు చర్చించానో చెప్పలేను. అనేక సంఘములకు సేవకునిగా ఉన్నటకు పిలుపులను అందుకున్న ఒక విద్యార్థి నాకు గుర్తున్నాడు. అతనికి నిర్ణయం తీసుకోవడం తెలియదు కాబట్టి చాలా నలిగిపోయాడు. నేను క్రమబద్ధ వేదాంత శాస్త్రమును ఎక్కువగా చదివాను, కానీ నా జీవితమంతటిలో నేను ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన ఎంపికలలో ఒకదానిని నిర్ణయించుకోవడానికి ఆచరణాత్మక విషయంలో అది నాకు సహాయపడలేదు అని అతడు నాకు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడని నీవు ఎలా భావిస్తున్నావు? ఈ నిర్ణయమును గుర్చి ఉపవాస ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపితివా అని నేను అతనిని అడిగాను. నేనెందుకలా చేయాలి? తార్కికంగాను మరియు క్రమబద్ధముగాను ఈ విషయమును నేను పరిష్కరించాలనుకున్నాను అని బదిలిచ్చాడు. చాలాసార్లు ఉత్సాహభరితముగా క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క లక్ష్యాలను హత్తుకునే క్రైస్తవులు విశ్వాస ఆచరణను మరియు పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తిగత పరిచర్యను నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతారు, మరియు ఇది ఫలభరితమైన క్రైస్తవ జీవితమునకు తీవ్ర అవరోధం కలిగిస్తుంది. క్రైస్తవ జీవనమును గడిపే మన సామర్థ్యమును హెచ్చించుట మరియు తగ్గించుటతో పాటు సమాజంలో పాలుపంపుల మీద కూడా క్రమబద్ధత అనేక అనుకూల మరియు ప్రతికూల ప్రభావములను చూపిస్తుంది. తరువాత పాఠములలో సమాజంలో పాలుపంపులను గురించి మరింత జాగ్రత్తగా చూద్దాము, కానీ ఇప్పుడు ఈ వేదాంత వనరుల యొక్క ప్రధాన విషయాలను చూద్దాము. సమాజ పాలుపంపులలో మూడు విషయాలు ఉన్నాయని ఆలోచించుట సహాయకరంగా ఉంటుంది. మన క్రైస్తవ వారసత్వం, గతంలో పరిశుద్ధాత్మ చేసిన కార్యము, మన వర్తమాన సమాజము, సమకాలీన క్రైస్తవ సమాజములో మరియు మన వ్యక్తిగత నిర్ణయాలలో పరిశుద్ధాత్మను నడిపింపు. సమాజములో వ్యక్తిగతముగా మనలో పరిశుద్ధాత్ముడు కార్యము చేయు స్థానము. క్రైస్తవులు ఒకరితోనొకరు పాలు పంచుకుంటారు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ప్రపంచంలో పరిచర్యను జరిగించుటకు సంఘము కేంద్రముగా ఉందని మనకు తెలుసు. మరియు పరిశుద్ధాత్మతో నింపబడిన వారితో సమైక్యముగా మన వేదాంత శాస్త్రమును మనము నిర్మించాలని కూడా క్రీస్తు ఆశిస్తున్నాడు. వారసత్వం, ప్రస్తుత సమాజము మరియు వ్యక్తిగత తీర్పు అను పాలు పంపులకు సంబంధించిన మూడు విధములైన విషయాలను మనసులో ఉంచుకున్నట్టు ద్వారా క్రమబద్ధత వేదాంత శాస్త్రము సమాజ పాలు పంపులను ఎలా మెరుగుపరుస్తుందో మరియు ఎలా అవరోధం కలిగిస్తుందో చూచటలో మనకు సహాయపడతాయి. ఒకవైపు క్రైస్తవ వారసత్వం మీద దృష్టిని పెట్టుటలో గతములో క్రైస్తవులు తమ విశ్వాసమును అర్థము చేసుకుని ఎలా జీవించారు అను విషయములలో అది మనకు సహాయపడు విధానము సమాజము కొరకు క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క గొప్ప విలువలలో ఒకటై ఉన్నది. గతములో వేదాంత శాస్త్రమును నిర్మించిన గొప్ప స్త్రీ పురుషులపై దృష్టిని పెట్టి క్రీస్తు సంఘమునకు పరిశుద్ధాత్ముడు బోధించిన విషయాల ఆధారంగా క్రమబద్ధీకులు వేదాంత శాస్త్రమును నిర్మించారు, మరియు ఈ కారణము చేత గతములోని క్రైస్తవ సమాజముతో సంభాషించు మన సామర్థ్యమును ఇది బాగా పెంచగలదు. మన కాలంలో చాలామంది క్రైస్తవులు వేదాంత శాస్త్రమును చాలా వ్యక్తిగతముగా చూస్తారు. ఇతర క్రైస్తవులు విశ్వసించు దానిపై తక్కువ దృష్టి పెట్టి తమకు సత్యమని అనిపించిన దానిపై ఎక్కువ దృష్టి చూపించి వేదాంత శాస్త్రమును నిర్మించడమే అత్యధిక వేదాంత లక్ష్యముగా చాలామంది క్రైస్తవులు భావిస్తున్నట్లు కనిపిస్తుంది. మంచిది, వేదాంత శాస్త్రమును మనము సంప్రదించే విషయంలో నిజాయితీగా వ్యక్తిగతముగా ఉండాలని క్రీస్తు మనల్ని పిలిచాడు, అనగా అది నిజాయితీగా ఉండాలి మరియు మనము హృదయపూర్వకముగా పాలు పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. అయితే వేదాంత శాస్త్రమును వ్యక్తిగత ఆలోచనతో మాత్రమే సంప్రదిస్తే వేదాంత శాస్త్రమునకు దేవుడిచ్చిన సంపన్న వనరులలో కొన్నింటిని మనము కోల్పోతాము. అది యుగాలుగా పరిశుద్ధాత్మ చేస్తున్న పని. కాగా నేటి కాలంలో అప్పుడప్పుడు విశ్వాసులు ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు అది సాధారణముగా ప్రస్తుత సమాజపు స్థాయిలోనే ఉంటుంది. మన సమకాలీనులు ఇచ్చు ప్రసంగములను మరియు ఉపన్యాసములను వింటాము మరియు పుస్తకాలు చదువుతాము. అయితే క్రమబద్ధ వేదాంత శాస్త్రము గతములో పరిశుద్ధాత్ముడు సంగమును నడిపించిన అద్భుతమైన విధానముల వైపు మన దృష్టిని త్రిప్పుతుంది. ఈ విధముగా సమాజములో పాలుపంపుల విషయంలో క్రమబద్ధత మనలను అభివృద్ధి చేస్తుందనడం వాస్తవం. అదే సమయంలో క్రమబద్ధత వేదాంత శాస్త్రము పాలుపంపులకు అవకాశం కలుగజేయే విషయంలో మాత్రం పరిమితముగా ఉన్నది. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం యొక్క సాంప్రదాయిక దృష్టిని మనము అతిగా పరిగణించినప్పుడు అది మనలను అనౌచిత్యమునకు నడిపిస్తుంది, మరియు పరిశుద్ధాత్ముడు ప్రస్తుత సమాజమునకు బోధించు వాటిని మరియు నేడు మన వ్యక్తిగత తీర్పును గుర్చి తెలియజేయే విషయాలను తిరస్కరిస్తుంది. గతంలోని వేదాంత శాస్త్రము ఎంత ప్రాముఖ్యమైనప్పటికీ నేడు సంఘము క్రొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది, మరియు ఆ సవాళ్లకు ఎలా స్పందించాలో నేడు పరిశుద్ధాత్ముడు ఇంకనూ బోధిస్తూనే ఉన్నాడు. ఒక ఆదివారపు ఉదయకాలమున నా స్నేహితుని కలిసిన విషయం నా జ్ఞాపకం వస్తుంది. అతడు పట్టణంలోని మరొక సంఘమునకు సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఆ దినమున మా సంఘమును దర్శించాడు. కాబట్టి నేడు నీవు ఇక్కడ ఎందుకున్నావు? నీవు వేరే సంఘమునకు చెందినవాడు కావా అని అడిగాను. అతని స్పందన అసలు విషయమును బయలుపరిచింది. ఆయన ఇలా చెప్పాడు, సేవకుడు క్రమబద్ధ వేదాంత శాస్త్రం బోధించేవాడు గనుక నేను నా సంఘమును ప్రేమించేవాడిని. క్రైస్తవులు ఏమి నమ్ముతారో నేను చాలా నేర్చుకున్నాను. కానీ నేను నా సంఘములో సమయం గడిపిన కొలది జీవితాన్ని కోల్పోతున్నానని అనిపిస్తుంది. క్రైస్తవులు క్రమబద్ధ వేదాంత శాస్త్రమును గూర్చి ఎక్కువగా ఉల్లాసపడిపోయినప్పుడు ఈ విధమైన సమస్య వస్తుంది. వారు వారసత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు గనుక సమకాలీన సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా తెలియకుండా ఉంటారు. ప్రస్తుత సమాజము మరియు వ్యక్తిగత తీర్పు వైపు దృష్టి పెట్టకుండా క్రమబద్ధ వేదాంత శాస్త్రం మనలను అవరోధిస్తుంది. క్రైస్తవ జీవనము గడుపుట మరియు సమాజములో పాలుపంపులు చేయుట కొరకు క్రమబద్ధ వేదాంత శాస్త్రము మనలను సిద్ధపరచు విధానమును చూచుట ఎంత ప్రాముఖ్యమో లేఖనమును వివరించున్నప్పుడు గణనీయమైన ప్రభావమును చూపుతుందనడం కూడా అంతే ప్రాముఖ్యమై ఉన్నది. తరువాత పాఠములలో లేఖన వివరణను గురించి మరింత అన్వేషించుదము. కానీ ఇప్పుడు బైబిలును అనువదించుటలో సంఘమునకు పరిశుద్ధాత్ముడు బోధించిన మార్గములను చూద్దాము. మూడు ప్రధానమైన వర్గాలుగా వాటిని సంగ్రహించడం సహాయకరంగా ఉంటుంది. సాహిత్య విశ్లేషణ, చారిత్రక విశ్లేషణ మరియు అంశ విశ్లేషణ. ఈ పద్ధతులలో ప్రతిదీ ఒక ప్రత్యేక విషయమును అందిస్తుంది. కానీ ప్రతి ఒక్కటి ఇతరి వాటిపై ఆధారపడుతుంది. కావున వివరణ కొరకు క్రమబద్ధమైన వేదాంత శాస్త్ర విలువలను మరియు పరిమితులను అంచనా వేసినప్పుడు లేఖనమును అనువదించుటలో గల ఈ మూడు పద్ధతులకు అది ఎలా అనుసంధానం కలిగి ఉన్నదో చూడాలి. సాహిత్య విశ్లేషణ అనగా బైబిలును ప్రధానంగా ఒక చిత్రం లేక చిత్రలేఖనముగా చూచే వివరణా పద్ధతి. దీనిని మనము కళా సాహిత్య రచనగా చూద్దాము. ఇటీవలి దశాబ్దములలో ఇటువంటి వివరణ ఎక్కువగా ఉద్ఘాటించబడింది. మొత్తంగా చెప్పాలంటే సాంప్రదాయిక సాహిత్య మార్గాల ద్వారా తమ ప్రేక్షకులను ప్రభావితం చేయడానికి బైబిల్ అనున్నది మానవ రచయితలచే రూపొందించబడిన ఒక పత్రంగా ఉన్నదని సాహిత్య విశ్లేషణ యొక్క భావన. సాహిత్య విశ్లేషణలో ప్రశ్నలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మానవ రచయితల యొక్క ఆలోచనలు ఏమిటి? ఒక వాక్య భాగం యొక్క సాహిత్య లక్షణములు రచయిత సందేశమును ఎలా తెలియజేస్తున్నాయి? మరియు వారి మూల పాఠకులను లేఖనములు ఎలా ప్రభావితం చేశాయి? చారిత్రక విశ్లేషణ అనేది ఆధునిక కాలపు లక్షణమును కలిగి ఉన్న బైబిల్ పద్ధతిగా ఉన్నది. జ్ఞానోదయ కాలముతో ఆరంభమై ఇటీవల దశాబ్దములతో ముగుస్తుంది. ఈ కాలములో బైబిల్ సూచించే చరిత్రను అర్థం చేసుకోవడం బైబిలానుసారమైన వివరణకు కేంద్రమైన అంశముగా ఉన్నది. చారిత్రక విశ్లేషణ బైబిలును ఒక సాహిత్య చిత్రలేఖనముగా లేదా చిత్తరువుగా కాకుండా చరిత్రకు ఒక కిటికీగా చూస్తుంది. ఇప్పుడు చారిత్రక విశ్లేషణ ఇతర పద్ధతులను నిర్లక్ష్యం చేయదు. కానీ దాని ప్రధాన ఉద్దేశం వాక్యభాగం వెనుక ఉన్న చరిత్రను నేర్చుకోవడానికి లేఖనముల గుండా చూడడమై ఉన్నది. చారిత్రక విశ్లేషణ యొక్క కొన్ని రూపాలలో క్రైస్తవులు ఇలాంటి వివరణాత్మక ప్రశ్నలను అడుగుతారు. లేఖనములలో దేవుడు చేసిన ఏ కార్యములు వివరించబడ్డాయి? వాటి యొక్క ప్రాచీన ప్రాముఖ్యత ఏమిటి? ఈ దేవుని కార్యాలు ముందు మరియు తరువాత దేవుని ఇతర కార్యాలతో ఎలా అనుసంధానం కలిగి ఉన్నాయి? చారిత్రక విశ్లేషణ యొక్క ప్రధాన దృష్టి బైబిల్ చరిత్రలో ఏమి జరిగిందో పునర్నిర్మించడం మరియు ఆ కాలములోని ప్రజల కొరకు ఆ సంఘటనల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం మీద ఉంటుంది. లేఖన వివరణకు సంఘము తీసుకున్న మూడవ ప్రధాన పద్ధతి బహుశా అంశ విశ్లేషణగా పిలువబడుతుంది. క్రైస్తవులు బైబిల్ నుండి వేదాంతమును నిర్వచించే అనేక మార్గాలలో అంశ విశ్లేషణ ఎల్లప్పుడూ ఉంది. కానీ ఆధునిక కాలంలో చారిత్రక విశ్లేషణ వైపుకు మారే ముందు సంఘం యొక్క ఆరంభ శతాబ్దాలలో అంశ విశ్లేషణ గట్టిగా నొక్కి చెప్పబడింది. అంశ విశ్లేషణలో లేఖనములను సాహిత్య చిత్రలేఖనాలుగా లేదా చరిత్రకు కిటికీగా చూడముగాని ఒక అద్దముగాను ప్రశ్నలకు స్పందించు మార్గముగాను అవి బైబిలులో ప్రాముఖ్యమైనవి కాకపోయినప్పటికీ మనకు ప్రాముఖ్యమైన విషయాలు లేదా అంశాలకు స్పందించే విధముగాను చూస్తాము. మన ఆసక్తులను గురించి బైబిల్ ఏమి చెబుతుంది? అది మన అవసరతలను ఎలా తీర్చుతుంది? మనము విలువనిచ్చే అంశాలను గురించి అది ఏమి మాట్లాడుతుంది అను ఇటువంటి ప్రశ్నలను మనం అడుగుతాము. ఈ అంశములు వ్యక్తిగత ఆందోళన నుండి రావచ్చు, మన చుట్టూనున్న సంస్కృతి విషయాల నుండి రావచ్చు, లేదా మన సంఘ సమాజముల నుండి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ నమ్మకస్తులైన క్రైస్తవులు తమకు ప్రాముఖ్యమైన అంశములు మరియు ప్రశ్నలను గురించి లేఖనములు ఏమి బోధిస్తున్నాయో తెలుసుకోవాలని ఎల్లప్పుడూ ఆశపడుతుంటారు. ఈ మూడు వివరణాత్మకమైన పద్ధతులను మనసులో ఉంచుకొని క్రమబద్ధత లేఖన వివరణను ఎలా మెరుగుపరుస్తుందో మరియు ఎలా అవరోధిస్తుందో చూడగల స్థితిలో మనం ఉన్నాము. మొదటిగా, క్రమబద్ధ వేదాంత శాస్త్రము అంశ విశ్లేషణను అభివృద్ధి చేయుటకు చక్కగా అమర్చబడింది. క్రమబద్ధ వేదాంత పండితులు ప్రశ్నించుటకు కొన్ని సాంప్రదాయకమైన ప్రశ్నలను సరిగా అమర్చబడిన అంశముల క్రమమును అందజేస్తుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రము అంశ విశ్లేషణ యొక్క చాలా ఉపయోగకరమైన రూపమును సూచిస్తుంది. సాంప్రదాయక వేదాంత అంశములను గుర్చి బైబిల్ అంతయు ఏమి చెబుతుందో క్రమబద్ధీకులు దానిని అన్వేషిస్తారు. బైబిల్ అంతటి నుండి వచనములను పోగుచేసి వాటిని సాంప్రదాయ అంశములకు అనుసంధానించినప్పుడు ఈ వచనములన్నింటి మధ్య సంబంధాలను చూస్తారు. వివిధ వచనములను పోగుచేసి మరియు కలిపి మొత్తముగా చూసే ఈ ప్రక్రియ ఒక అంశమును గూర్చి లేఖనములు చెప్పే ఒకే విషయమును తీసుకుని లేఖనములన్నీ ఆ అంశమును గూర్చి అదే విషయమును చెప్తున్నాయని ఆలోచనను చేయకుండా మనకు సహాయపడతాయి. కేవలము ఒక వచనము మాత్రమే దేవుని గురించి ఏం చెబుతుందో తెలుసుకోవడం కాదు, గాని లేఖనమంతయు దేవుని గురించి ఏం చెబుతుందో మనం తెలుసుకోవాలి. మానవత్వమును గురించి అవన్నీ ఏమి చెబుతున్నాయి, రక్షణను గురించి అవన్నీ ఏమి చెబుతున్నాయి. క్రమబద్ధ వేదాంత శాస్త్రము గొప్ప విలువైనది. ఎలయనగా ఈ విషయములపై మరియు ఇతర అనేక కీలక అంశములపై బైబిల్ యొక్క ఉద్దేశములను వెదకుటలో మనకు సహాయపడుతుంది. మరోవైపు, క్రమబద్ధ వేదాంత శాస్త్రము లేఖన వివరణను అవరోధిస్తుంది, ఎందుకంటే లేఖనం యొక్క సాహిత్య మరియు చారిత్రక విశ్లేషణపై అది దృష్టి పెట్టదు. వాస్తవానికి బైబిలును మంచిగా అనువదించే క్రమబద్ధీకులు ఎల్లప్పుడూ బైబిలును కొంతమేరకు సాహిత్యముగా మరియు చరిత్రగా పరిగణిస్తారు. అయినప్పటికీ వారు లేఖనములను సంప్రదించే ప్రధాన మార్గం ఇది కాదు. ఈ కారణములచే లేఖనములను అనువదించుటలో క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము మన పద్ధతిని అధిగమించినప్పుడు బైబిల్ నుండి మనము నిర్వచించిన దానిపై అది కొన్ని పరిమితులను ఉంచుతుంది. మరియు ముందు పాఠములలో మనము చూడబోతున్నట్టు సాహిత్య మరియు చారిత్రక విశ్లేషణ యొక్క ఆవిష్కరణలు తరచూ క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క తీర్మానాలను సర్దుబాటు చేయడానికి మనలను ప్రేరేపిస్తాయి. కాబట్టి సాధారణ పదాల్లో క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటలో క్రమబద్ధ వేదాంత శాస్త్రమునకు విలువలు మరియు ప్రమాదములు కూడా ఉన్నాయన్న విషయమును చూశాము. ఇది క్రైస్తవ జీవన విధానము, సమాజములో పాలుపంపులు మరియు లేఖన వివరణను గురించి చెప్పుకోదగ్గ కొన్ని అనుకూల మార్గాలలో వివరించడానికి దోహదపడుతుంది. అయితే ప్రతి వేదాంత శాస్త్ర నిధి యొక్క ముఖ్యమైన పరిణామాల నుండి అది మన దృష్టిని దూరంగా ఉంచుతుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క విలువలు మరియు ప్రమాదాలు రెంటినీ మనసులో ఉంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఈ పాఠములో క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము అనగానేమి అను ప్రశ్నను అన్వేషించాము. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమునకు మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమునకు మధ్య పోలికను మనము చూచాము. సంఘ చరిత్రలో అది ఎలా అభివృద్ధి చెందినదో మనము చూచాము. మరియు క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క విలువలను మరియు ప్రమాదాలను కొన్నింటిని చూచాము. క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించుట ద్వారా మన నమ్మకములను ఒక క్రమంలో ఎలా పెట్టాలో నేర్చుకునడం అనేది క్రీస్తు అనుచరులు చేయవలసిన అనేక ప్రాముఖ్య విషయములలో ఒకటి. లేఖనముల బోధను తీసుకుని సంఘం యొక్క సాంప్రదాయముల ప్రకారము తార్కిక క్రమబద్ధతలో అమరిక చేసినప్పుడు దేవునిని గౌరవించు పరిపూర్ణ క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు మరియు క్రీస్తు సంఘములో మరింత ప్రభావవంతమైన సేవకులుగా ఉండుటకు అది మనకు సహాయపడుతుంది.